ప్రియమైన ఆత్మబంధురాలు, ఈ రోజున స్వర్గీయ దంతులూరి నారాయణరాజు గారు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మన డిఎన్ఆర్ కాలేజీ ఆవరణలో ఈ రామకృష్ణ ప్రార్థనా మందిరంలో మనందరం సమావేశమయ్యాం. ఈ ఆధ్యాత్మిక విషయం అంటే జనరల్గా ఇంటికి పనికిరాని అనుకోకండి మీరు, మన దైనందిన జీవితంలో అందరికీ ఉపయోగపడేది. మనకు శరీరం ఉంది, మనస్సు ఉన్నాయి, రెండు ఉన్న ఒక శరీరమే కాదు మనస్సు కూడా మనకు ఉంది. ఈ మెంటల్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది ఈ స్పిరిచువల్ సైన్స్. మెంటల్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది మన దైనందిన జీవితంలో, డే టు డే లైఫ్లో ఈ సైన్స్ మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అంటే మనకి ఇంటెలిజెంట్ బిహేవియర్ని పెంచుతుంది, ఇంటెలిజెంట్ ప్రవర్తనని, ఆ బిహేవియర్ని పెంచుతుందని, ఇంటెలిజెంట్ బిహేవియర్ని, తర్వాత ఈగోలెస్ బిహేవియర్ని పెంచుతుంది ఈ స్పిరిచువల్ సైన్స్, తర్వాత ఇంపర్సనల్ బిహేవియర్ని పెంచుతుంది. అంటే కొంతమంది ఏ పని చేసినా వ్యక్తిపరంగా చేస్తారు, సమిష్టిపరంగా చేసే దృక్పథం తక్కువ ఉంటుంది. అలా కాకుండా ఇంపర్సనల్గా అది జనరల్గా చేసుకుపోతూ ఉంటారు. గౌరవం వస్తే వేరే విషయం, రావచ్చు రాకపోవచ్చు, అధికారం రావచ్చు రాకపోవచ్చు, మంచిని మంచి కోసమే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అదే భగవాన్ చెప్తూ ఉంటారు, గుడ్నెస్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. లాయర్ ఏ విధంగా లాయర్ని ప్రాక్టీస్ చేస్తారో, మెడిసిన్ ఏ విధంగా డాక్టర్ ప్రాక్టీస్ చేస్తాడో, మనకి ఏదైనా ఇంటెలిజెన్స్ ఉంటే, ఒకవేళ గుడ్నెస్ ఉంటే దాన్ని సమాజపరంగా మనం ప్రాక్టీస్ చేసి చూపించాలి. గుడ్నెస్ని దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే అది యూస్లెస్ అన్నారు భగవాన్. మనకే కానీ గుడ్నెస్ ఉందనుకోండి, దాన్ని ఏం ప్రాక్టీస్ చేయమనుకోండి, ఆ గుడ్నెస్ కూడా యూస్లెస్ అని చెప్పారు ఆయన. అయితే ఇది మనకి చాలా మన దైనందిన జీవితంలో మన చైతన్య స్థాయి పెరగటానికి ఈ స్పిరిచువల్ సైన్స్ మనకి ఎంతో సహకరిస్తుంది. మన భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అనే పుణ్యక్షేత్రాలు అందరూ దర్శించినప్పటికీ ఒక్కొక్క పుణ్యక్షేత్రం పట్ల కొంతమంది ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళ సాధన అక్కడ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎవరికి ఏ క్షేత్రం పట్ల ఆకర్షణ కలిగినప్పటికీ అక్కడ వారి గురువు ఎవరు అన్నది ముఖ్యం కాదు, ఆ క్షేత్రం ఏదనేది ముఖ్యం కాదు, వాళ్ళకి డివోషన్ ఉండాలి, భక్తి చాలా ముఖ్యం. ఆ బాడీ శివమణ బాడీ అవ్వచ్చు, యానిమని బాడీ అవ్వచ్చు, అంటే మానవ శరీరం వచ్చి భక్తి లేకుండా ఉండటం కంటే జంతు శరీరం వచ్చి భక్తి కలిగి ఉండటం మంచిది. అంటే ఇక్కడ మనస్సు ప్రధానం. మనం హ్యూమన్ బాడీలో ఉన్నప్పుడు, ఈ వెహికల్లో ఉన్నాం, మనకి ఏమో ఈశ్వరుడు పట్ల డివోషన్ లేదనుకోండి, లేకపోతే ఈ సృష్టి అంతా ఏ ఎనర్జీ అయితే నడుపుతుందో ఆ ఎనర్జీ పట్ల మనకు డివోషన్ లేదనుకోండి, లేకపోతే ఒక జంతు జన్మ వచ్చింది అనుకోండి, మనకి మానవ జన్మ వచ్చి డివోషన్ లేకుండా ఈశ్వరుడు పట్ల భక్తి లేకుండా ఉండటం కంటే యానిమల్ బాడీలో అనేసి మనకి యానిమల్ బాడీ వచ్చిన ఈశ్వరుడు పట్ల గౌరవం భక్తి ప్రేమ కలిగి ఉండటం మంచిది. అక్కడ బాడీ ఏదన్నది ప్రధానం కాదు, ఈశ్వరుడు పట్ల మనకి ప్రేమ కలిగి ఉండటం, ఆ డివోషన్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. అది హ్యూమన్ బాడీ అవ్వచ్చు, యానిమల్ బాడీ అవ్వచ్చు, అక్కడ భక్తి ప్రధానం. అంటే మనకి భగవద్ అనుగ్రహం లేకపోతే భక్తి కలగదు. భగవంతుని నిరంతరం స్మరించడం వల్ల, భగవంతుడికి ఇష్టమైన పనులు మనం చేయటం వల్ల, భగవంతుని నిరంతరము స్మరించడం వల్ల, ఆయన పాదాలను ధ్యానం చేయటం వల్ల మన పట్ల ఆయనకు అనుగ్రహం కలుగుతుంది. మన మీద ఆయనకు అనుగ్రహం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు మనకు అసాధ్యం అంటే ఏది ఉండదు, ప్రతి విషయం సాధ్యం అవుతుంది. అనుగ్రహం, ఆయన అనుగ్రహం లేకుండా ఆయన పాదాలను పొందలేం, తర్వాత మోక్షాన్ని పొందలేం, ఆయన స్వరూపాన్ని పొందలేం. భగవంతుడు అనుగ్రహం వల్లే మనం భగవంతుని పొందగలం, కానీ భగవంతుని అనుగ్రహం లేకుండా భగవంతుని పొందటం సాధ్యం కాదు. అంచేది మనం ఏం చేయవలసిందంటే, మన మాట, మన చేత, మన మనస్సు సమానంగా ఉండాలి. మనం ఏది మాట్లాడుతున్నాము, ఏది ఆలోచిస్తున్నాము, ఏది చేస్తున్నాము, ఈ మూడాటికి సమానంగా ఉండాలి. కొంతమందికి వాళ్ళ మాటకి వాళ్ళ మనస్సుకి ఏమో అనుబంధం ఉండదు, ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, మరొకటి మాట్లాడుతూ ఉంటారు. అలా కాకుండా ఈ మూడాటికి త్రికరణ శుద్ధిగా కనుక ఉంటే, అంటే మనస్సు, మాట, చేత ఇది ఒకటిగా ఉంటే, ఏకంగా ఉంటే మన ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు అవుతాం. కొంతమంది దేవుడి పత్రం ఎదురుగుండా పెట్టుకుని స్తోత్రం చేస్తారు. కొంతమందికి స్తోత్రం చేయటం అలవాటు ఉండదు, దేవుడికి ఏ పని అయితే ఇష్టమో ఆ పని చేతులతో చేస్తాడు. అలాగే ఇలా చేతి మంచి పనులు మన చేతులతో మంచి పనులు చేయటం వల్ల మంచి ఆలోచనలు మంచి సంకల్పాలు మన బ్రెయిన్ దగ్గర తీసుకురావటం వల్ల కూడా సత్పురుషుని సహవాసం వల్ల కూడా మనం భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవుతాం. అంటే ఇక్కడ కావాల్సింది ఏం ఏంటంటే మన జీవిత విధానాన్ని భగవంతుడు చెప్పిన విధంగా తీర్చిదిద్దుకుంటే మన హృదయంలో ఉన్న ఆనందం, మన హృదయంలో ఉన్న శాంతి, మన హృదయంలో ఉన్న సుఖ సముద్రం మన సహస్రాన్ని అందుతుంది. మనం ఇప్పుడు అందరూ డిపెండెన్స్, మన ఎవరో ఇండిపెండెన్స్ కాదు. మనం ఎక్కువ ఇతరుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాం ప్రతి విషయానికి. మన సంతోషానికో, మన సుఖానికో, మన ఆనందానికో ఇతరుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాం. కానీ మన హృదయంలో ఉన్న సంతోషం, మన హృదయంలో ఉన్న సుఖము, మన హృదయంలో ఉన్న శాంతి, మన హృదయంలో ఉన్న ఆనందం మన సహస్రానికి అందుతుంటే అప్పుడు మనం ఇండిపెండెన్స్ అవుతాం. నీకు డిపెండెన్స్గా ఉండక్కర్లేదు. అంటే నీకు సుఖం అనేది లోకంలో ఎక్కడా లేదు. మహాత్మా గాంధీ గారు మాట చెప్పారు, నేను రాజకీయ రంగంలో పనిచేస్తానంటే నా లక్ష్యం అది కాదు, నా చైతన్య స్థాయిని పెంచుకోవడానికి రాముడి హృదయంలో ఐక్యం అవడం కోసం దీన్ని ఒక మినిస్గా తీసుకున్నాను భారతదేశానికి సేవ చేయటం అన్నది. అందుకని నా లక్ష్యం ఇది కాదు, ఆత్మారాముల్లో ఐక్యం అవటం నా లక్ష్యం. చివరిసారిలో చివరిలో ఆయన ప్రాణం విడిచిపెట్టినప్పుడు కూడా రామనామయ చేశారు, హే రామ్ హే రామ్ హే రామ్ అని రాముని స్మరిస్తూనే చివరి శ్వాస విడిచిపెట్టాడు. అంటే ఆయన బయటికి ఆయన కాళ్ళు చేతులు పనిచేస్తున్నప్పటికి దేశం కోసం ఆయన హృదయంలో మటుకు రాముడినే జీవితం పొడుగును ఆరాధించారు. ఆ రాముడిని అందుకోవడం కోసం ఈ పొలిటికల్ రంగంలో ఈ సేవని ఒక మీనిస్గా తీసుకుని ఆయన హృదయం యొక్క లోతులను పెంచుకోవడం కోసం, ఆ లోయల్ని పెంచుకోవడం కోసం సేవ అనే దాన్ని ఒక మీనిస్గా తీసుకున్నారు. కానీ దాన్ని ఒక లక్ష్యంగా మటుకు ఆయన తీసుకోలేదు. ఆయన ఏదైతే పొందాలనుకుంటున్నారో ఆ వస్తువుని పొందడం కోసం ఈ సర్వీస్ అనేది, సఫరింగ్ అనేది అది మీన్స్గానే తీసుకున్నారు. కానీ అది మటుకు గోలుగా మటుకు ఆయనకి తీసుకోలేదు. అది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఇంపర్సనల్ బిహేవియర్ మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే వ్యక్తి భావన లేకుండా మనం జీవించడం కనుక నేర్చుకుంటే తప్పనిసరిగా ఈ జన్మలోనే ఇక్కడ ఉండగానే మధ్యవర్తులతో పని లేకుండా మన హృదయంలో బ్రిస్సు మనకు అందుతుంది. మధ్యవర్తులు అక్కర్లేదు. మీరు భగవంతుడి మీద మీకు విశ్వాసం ఉండొచ్చు, భగవంతుడి మీద విశ్వాసం మీకు లేకపోవచ్చు, అది వేరే విషయం. విశ్వాసం ఉన్నా విశ్వాసం లేకపోయినా మీకు ఈశ్వరుడి మీద మన బిహేవియర్ కనుక మనకి సాఫ్ట్గా ఉంటే, స్వీట్గా ఉంటే, అది 10 మందికి ఉపయోగపడేదిలా ఉంటే మన హృదయంలో ఉన్న వస్తువు మనకు అందుతుంది. రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, దేవుడు అంతటా ఉన్నాడని చెబుతున్నారు కదండి, కానీ గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే మీ హృదయంలో ఉన్నానని చెప్పాడు, మీ లోపల ఉన్నాను మీ హృదయంలో ఉన్నానని చెప్పాడు, కానీ దేవుడు అంతటా ఉన్నాడు కదా మీ లోపల ఉన్నానని ఎందుకు చెప్పాడు, మీ హృదయంలో ఉన్నానని ఎందుకు చెప్పాడు అని రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న వేశారు. ప్రశ్న వేస్తే దానికి భగవాన్ సమాధానం ఏం చెప్పారంటే, నువ్వు లోపల ఉన్నావు అనుకుంటున్నావా బయట ఉన్నావు అనుకుంటున్నావా అన్నారు ఆయన. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను లోపల ఉన్నాను అనుకుంటున్నానా బయట ఉన్నాను అనుకుంటున్నానా, లోపలే ఉన్నాను అనుకుంటున్నాను. అంటే నువ్వు లోపల ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు, ఆ ఈగో సెన్స్ నీకు అలా అనిపిస్తుంది, నువ్వు లోపలే ఉన్నావు అనుకుంటున్నావు కాబట్టి భగవంతుడు నీ హృదయంలో ఉన్నారని చెప్పాడు. బయటనే దేవుడితో నీకు అడబాటు ఉండొచ్చు, ఎవరో రాముడు కనిపిస్తాడు వస్తాడు వెళ్ళిపోతాడు, లేదా కృష్ణుడు కనిపించవచ్చు మన అడిగిన వరాలు ఇవ్వచ్చు వెళ్ళిపోవచ్చు. నీకు 24 గంటలు నీతో పాటు ఉండే దేవుడు నీకు కావాలా, 24 గంటలు నీతో ఉండే పరమేశ్వరుడు నీకు కావాలా, ఎక్కడో 5 నిమిషాలు కనిపించి వెళ్ళిపోయే పరమేశ్వరుడు నీకు కావాలా, 24 గంటలు నీకు సుఖపెట్టే దేవుడు నీకు కావాలా, లేదా ఎప్పుడో కనిపించేదో వరం ఇచ్చి వెళ్ళిపోయే నీ దేవుడు నీకు కావాలా? 24 గంటలు ఉండే దేవుడు ఎక్కడున్నాడంటే నీ హృదయంలోనే ఉన్నాడు. జాగ్రత్త అవస్థలో, స్వప్న అవస్థలో, సుషుప్త అవస్థలో, 3 అవస్థల్లో కూడా నీ హృదయంలోనే ఈశ్వరుడు ఉన్నాడు. అయితే నీ మనస్సు ఇది ఇక్కడ రాశారు చూడండి, వినయము విజయానికి నాంది. అది భౌతిక విజయానికి కూడా అవసరమే. ఇక్కడ రాశారు, ఒక శ్లోగన్ రాశారు, వినయం విజయానికి నాంది. భౌతిక విజయానికి వినయం కావాలి, ఆధ్యాత్మిక అభివృద్ధికి వినయం కావాలి. మనం ఒక్కొక్క అవినయం రాకుండా చూసుకోవాలి మన నడతలో, కానీ మన వ్యవహారంలో కానీ అయితే మన దైనందిన జీవితంలో కానీ మన అవినయం రాకుండా చూసుకోవాలి. వినయం కేవలం ఆధ్యాత్మిక అభివృద్ధికే కాదు, భౌతిక అభివృద్ధికి కూడా వినయం అవసరం. అంటే మనకి ఆరోగ్యం స్వస్థమనుకోండి, అవినయం వస్తుందనుకోండి, మన పాడైపోయే రోజులు దగ్గరికి వచ్చినట్టు గుర్తు. మనకి ఏదైనా గర్వం వస్తుందనుకోండి, అహంభావన వస్తుందనుకోండి, అంటే మన పతనం అవటానికి దగ్గరగా ఉన్నామని అర్థం. మనకి గర్వం వస్తే, అహంభావన వస్తే భౌతికంగానే పతనం అయిపోతాం, ఆధ్యాత్మికంగానే పతనం అయిపోతాం, ఈ లోకంలో సుఖపడం, పరలోకంలో కూడా మనకు దుఃఖం మిగులుతుంది, అశాంతి మిగులుతుంది, సారం మిగులుతుంది. అంటే వినయం అనేది భౌతిక అభివృద్ధికి ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా అంతే ముఖ్యం. అంటే ఏ పరిస్థితుల్లో కూడా మన అవినయం రాకుండా చూసుకోవాలి. అవినయం వచ్చినప్పుడు మనం చెడ్డ మాటలు మాట్లాడతాం, చెడ్డగా ప్రవర్తిస్తాం. వినయంగా ఉన్నప్పుడు మాటలు సాఫ్ట్గా ఉంటాయి, మన లుక్స్ కూడా స్వీట్గా ఉంటాయి. మనం మాట్లాడే ప్రతి వరుడు మన వినయంగా ఉన్నప్పుడు, మనలో హ్యూమిలిటీ ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి వరుడు సాఫ్ట్గా ఉంటుంది, మనం చూసే లుక్ కూడా స్వీట్గా ఉంటుంది. ఎప్పుడు మనలో వినయం కనుకుంటే, అవినయం కనుకుంటే దానికి భిన్నంగా ఉంటుంది. ఒక మనిషిని చూసినప్పుడు మనకు తెలుస్తుంది ఆ మనిషి హార్ట్ ఎటువంటిది. ఆ కళ్ళు మనకు చెబుతూ ఉంటాయి, ఫేస్ చెబుతూ ఉంటుంది మనకు ఆ మనిషి. మనం ఏం చేస్తామంటే, చేతి నిండా డబ్బు ఉంటే దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. జేబు నిండా డబ్బు ఉందనుకోండి, చేతి నిండా డబ్బు ఉందనుకోండి, భగవంతుని మర్చిపోతాం. మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఇంటికాడ ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళీ భగవంతుని స్మరించుకుంటాం. స్మరించుకున్నా అప్పుడు భగవంతుడు ఏమనుకుంటాడంటే, ఈ దారిద్ర్యం అనుభవించినప్పుడు మనం స్మరించుకుంటున్నాడు, ఇంటికాడ ఇబ్బంది పడినప్పుడు మనం స్మరించుకుంటున్నాడు, వాడి పరిస్థితులు ఏమి బాగున్నప్పుడు మనం ఏం గుర్తు రావటం లేదు వీడికి అని దేవుడు అనుకుంటే మనకి ఎన్ని మార్కులు ఇవ్వాలో అన్ని మార్కులు ఇస్తాడు. అది అమాయకుడు ఏం కాదు దేవుడు. భగవంతుని మీరు అమాయకుడు అనుకోకుండా, మనకంటే తెలియగలవాడే. అంటే మన దగ్గర బుద్ధి ఏంటంటే, మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఈశ్వరుని మర్చిపోతాం, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈశ్వరుని ప్రార్థిస్తాం. అంటే ఇది మన ఇగ్నోరెన్స్ గుర్తు. మనకు అజ్ఞానం ఉందా లేదా అని, మన డిక్షనరీని తిరగక్కర్లేదు దానికి. మనకి దేహ పరిమితమైన బుద్ధి ఉన్నంతకాలం, మన ఎగ్జిస్టెన్సు దేహానికే పరిమితమైనంతకాలం మనకు అజ్ఞానం ఉన్నట్టే గుర్తు. మన అజ్ఞానంలోంచి విడుదల పొందటానికే ఈ సత్సంగ సమావేశాలు. ప్రపంచంలో ఎవరికీ భగవంతుడు అక్కర్లేదు, కావలసింది సుఖం కావాలి. ఈ సుఖం అనేది భగవంతుడిలో ఉంద కాబట్టి నాకు భగవంతుడు కావాలి, అంటున్నాం. నూటికి నూరు పాళ్ళు నేను సుఖంలో ఉన్నాననుకోండి, నాకు భగవంతుడి యొక్క ఆ హ్యాపీనెస్, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్ నాకు లభించినప్పుడు నాకు భగవంతుడితో పని లేదు. అంటే నీ హృదయంలో ఉన్న శాంతి నీకు అందినప్పుడు భగవంతుడు ఉన్నాడా లేడని చర్చ కూడా మీకు రాదు. అంటే మనకు నూటికి నూరు శాతం మనకి ఆ భగవద్ అనుభవం కనుక మనకు కలిగితే, ఇందాక ఉపదేశారం చదివినప్పుడు ఆభవ పూర్ణ సుఖం, చిత్తు సుఖం, ఆ పూర్ణ సుఖం, ఆత్మసుఖం, ఆత్మశాంతి, పుట్టుకలేని సుఖం అంటే ఆత్మ చైతన్యానికి పుట్టుక లేదు. ఆ చైతన్యంలో ఉన్న సుఖం మీ కనుక అందుబాటులోకి కనుక వస్తే అవి భగవంతుడు ఉన్నాడా లేడని చర్చ కూడా మనకు రాదు. అది ఏది మనకు వద్దొస్తుంది? నా హృదయంలో ఉన్న శాంతి, నా హృదయంలో ఉన్న భగవంతుడు నాకు అనుభవంలోకి రాకుండా నాకు ఏది అడ్డొస్తుందని? ఎవరు అడ్డొస్తున్నారు? నేనే అడ్డొస్తున్నాను, నా మనస్సే అడ్డొస్తుంది. ఎవరు ఇతరులు ఎవరు అడ్డురారు? అంటే నా మనస్సు కనుక అడిగితే, ఇంద్రియాలకు కనుక నిగ్రహం కనుక వస్తే, ఇంద్రియ నిగ్రహం ఏమి చేస్తుందంటే మనస్సుకి అంతర్దృష్టి కలగటం కోసం, మనస్సుకి అంతర్ముఖ స్థితి కలగటం కోసం, మనస్సు ఎక్కడైతే జన్మించి వస్తుందో అక్కడికి విచిత్ర అవటం కోసం ఇంద్రియ నిగ్రహం సహకరిస్తుంది. ఇక్కడ మనస్సు అంటే ఏమిటంటే, కొన్ని తలంపులు యొక్క సమూహమే మనస్సు. మనకు అనేక తలంపులు ఉంటాయి, మంచి తలంపులు ఉండొచ్చు, చెడు తలంపులు ఉండొచ్చు. ఈ తలంపుల యొక్క సమూహమే మనస్సు. అందులో మొదటి కరెంట్ ఏంటంటే నేను మనం గాఢ నిద్ర నుంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పుడు ముందు నేను అనే తలంపు వస్తుంది. ఆ నేను అనే తలంపు వచ్చిన తర్వాత ఇతర తలంపులు వస్తాయి. ఆ నేను అనే తలంపు రాకపోతే ఇతర తలంపులు రావు. ఆ నేను అనే మొదటి తలంపు, ఆ నేను అనే ప్రథమ తలంపు, ఆ నేను అనే ప్రధాన తలంపు మీకు బయట నుంచి రావటం లేదు, లోపల నుంచే వస్తుంది. ఆ నేననే మొదటి తలంపు మీ లోపల ఎక్కడైతే పుట్టి ఎక్కడైతే ఉదయించి వస్తుందో అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు. ప్రతి మనిషికి బాగా అర్థం చేసుకోండి, చాలా కరెక్ట్గా దర్శనం ఇచ్చారు. ఇక్కడ ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, మీ కంట్రోలర్ ఎక్కడున్నాడు, ఈ నేను అనే బుద్ధి నీకు ఎక్కడ ఉదయించి వస్తాను, నేను అనే బుద్ధి నీకుంది, ఆ నేను అనే బుద్ధి నీకు ఎక్కడి నుంచైతే ఉదయించి వస్తుందో, అది ఎక్కడైతే భర్త తీసుకుంటుందో, ఆ నేననే తలంపు ఎక్కడైతే జన్మిస్తుందో, ఆ జన్మించిన చోటే దేవుడు కూడా ఉన్నాడు, ఈశ్వరుడు కూడా అక్కడ ఉన్నాడు. నేను అని నేనని మనం అంటాం, ఆ నేను ఎవడో మనకు తెలియదు. అంటే ఈ మనస్సులో బాగా అడుగునన్న తలంపు, మన మనస్సులో అనేక తలంపులు ఉంటాయి, కానీ అడుగునన్న తలంపు ఏంటంటే నేను అనే తలంపు. ఆ నేననే మొదటి తలంపు తన మూలాన కనుక అది చూడగలిగితే, తన మూలాన కనుక దర్శించగలిగితే అక్కడ వాడికి దేవుడు కూడా ప్రత్యక్షం అవుతాడు. ఎలా ప్రత్యక్షం అవుతాడు? ఆ మొదటి తలంపు మూలములోనే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ మొదటి తలంపు యొక్క మూలాన్ని ఎవడైతే చూచాడో వాడికి భగవంతుడు చైతన్యము, ఆత్మ, ఎనర్జీ, ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ తానుగా వ్యక్తమవుతుంది. మనం ఏదైతే నేను నేను అని అంటున్నామో ఆ నేను తనకు నిజమైతే దాన్ని ప్రశ్నించవలసిన పని లేదు మనకి. అది ఫాల్స్ అయ్యి కాబట్టి, అది ఆర్టిఫిషియల్ అయ్యి కాబట్టి దాన్ని ప్రశ్నించవలసి వస్తాను. కానీ దాన్ని ప్రశ్నించి కనుక దానికి నువ్వు అంతర్ముఖం కనుక చేయగలిగితే, ఆ మైండ్ని కనుక నువ్వు విచిత్రా కనుక చేయగలిగితే నువ్వే సెయింట్ అవుతావు, నువ్వే సేజ్ అవుతావు. మైండ్ సర్వసాధారణంగా మోక్షం గురించి నిర్వచనం ఎలా చెప్తారంటే, మోక్షం అన్న, శాంతి అన్న, నిర్వాణ స్థితి అన్న, ఇవన్నీ చాలామంది ఏమనుకుంటున్నారంటే శరీరం చనిపోయిన తర్వాత వస్తుంది అనుకుంటున్నారు. ఇది అరుగుదారం కాదు, క్యాష్ బేరమే. మన శరీరం ఉండగానే ఇక్కడ భీమవరం పట్టణంలో ఉండగానే ఆ బ్రిస్ అంతా మనం అనుభవించవచ్చు. మనం లిబరేషన్ ఎక్కడో పొందవచ్చు, ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత కాదు. బాడీ ఈజ్ సంథింగ్ దట్ కమ్స్ అండ్ గోస్, అది వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. మైండ్ ఈజ్ సంథింగ్, అది వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదో శరీరం ఇప్పుడు ఉంది, ఇంకో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఇందులో ఒక్క శరీరం కనపడదు. అలాగే శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ శరీరానికి అతీతంగా నీ ఇంటెలిజెన్స్కి అతీతంగా ఒక మార్పు లేని వస్తువు, ఒక సత్య వస్తువు, ఒక సద్ వస్తువు, చావు లేని వస్తువు అంటే నీ హృదయంలో ఉంది. నీ దేహానికి చావు రాకముందే ఆ చావు లేని వస్తువు నువ్వు దర్శించగలిగితే నీకు ఇమ్మోర్టల్ స్టేట్ కలుగుతుంది. అంటే దేహానికి ఏదో రోజున చావు వస్తుంది, పుట్టింది ప్రతిదీ చనిపోతుంది. ఆ దేహానికి చావు వచ్చినప్పటికీ నీ హృదయంలో చావు లేని వస్తువు ఒకటి ఉంది. ఈ దేహానికి చావు వచ్చే లోపల చావు లేని వస్తువుని నువ్వు కనుక దర్శించగలిగితే ఆ చావు లేని స్థితి నువ్వు పొందుతావు. దాన్ని ఇమ్మోర్టల్ స్టేట్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటారు. అయితే ఇక్కడ మోక్షం అనే శబ్దానికి ఏమి లేదు. మోక్షం మోక్షం అంటే ఏమి లేదు. ఇప్పుడు మనం అందరం జాగ్రత్త అవస్థలో ఉన్నాం. మనకు 3 అవస్థలు వస్తాయి. 1 జాగ్రత్త అవస్థ, 2 స్వప్న అవస్థ, 3 సుషుప్త అవస్థ. మనసు ఈ 2 అవస్థల్లోనే పనిచేస్తుంది. జాగ్రత్త అవస్థలో పనిచేస్తుంది, స్వప్న అవస్థలో పనిచేస్తుంది. ఆ గాఢ నిద్రలో సుషుప్త అవస్థలో అది పనిచేయదు. అంటే మనకి జాగ్రత్త అవస్థలోని తలంపులు వస్తాయి, స్వప్నావస్థలోని తలంపులు వస్తాయి, కానీ గాఢ నిద్రలో మటుకు మనకి తలంపులు ఏమి లేవు. అక్కడ మనస్సు పూర్తిగా అణిగి ఉంటుంది. ఈ జాగ్రత్త అవస్థలోని స్వప్నావస్థలోని కూడా మనసు పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అందరం జాగ్రత్త అవస్థలో ఉన్నాం. ప్రతి మనిషికి ఈ 3 స్టేట్స్ వస్తాయి, ఈ 3 అవస్థలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం అందరం జాగ్రత్త అవస్థలో వేకింగ్ స్టేట్లో ఉన్నాం. ఆచార్యుల వారు అన్నారు, జ్ఞానం ఉంటే ఎవరు భయపడక్కర్లేదు, కానీ ధనం ఉంటే అందరూ భయపడాలని. ఇది ఆచార్య స్వామి గారు చెప్పారు. జ్ఞానం ఉంటే అందరూ అభయ స్థితిలో ఉండవచ్చట. ధనం కనుక ఉంటే ప్రభుత్వానికి జరగాలి, ఇన్కమ్ ట్యాక్స్ జరగాలి, సేల్ ట్యాక్స్ జరగాలి, మీ కోడళ్ళకి జరగాలి, మీ అర్జునుడికి జరగాలి, మీ కొడుకులకి జరగాలి, మీ కోడళ్ళకి జరగాలి, మీ ఇంట్లో అందరికీ జరగాలని చెప్పాడు. ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్కి కాదు మనం జరగవలసింది. ధనం ఉంటే ఇంట్లో వ్యక్తులు కూడా జరుస్తూ ఉండవలసింది. ఎందుకంటే అందరికీ నాకు అది పెట్టలేదని నాకు ఇది పెట్టలేదని కసి అంతే ఇది మనకి. మీకు జ్ఞానం ఉంటే ఎవరికి భయపడక్కర్లేదు, కానీ ధనం ఉంటే ప్రభుత్వానికి కాదు ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ భయపడుతూ ఉండవలసింది. దొంగలకే కాదు నీ ఇంట్లో తీరు కూడా నువ్వు భయపడుతూ ఉండవలసింది. అది ధనం యొక్క స్వభావం, ఇది జ్ఞానం యొక్క స్వభావం. ఆచార్య స్వామి గారు చెప్పారు ఈ మాట. ఇప్పుడు కోట్లాది మంది జనం ఉన్నారు, కొన్ని వేలాది కోట్లు ఉన్నారు, 100% కూడా దుఃఖం లేకుండా నీటికి నూరు వంతులు, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్. అంటే పొదుట్లాడు పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో ఎంత తెల్లగా ఉంటాయో అటువంటి సుఖం అనిపించేవాడు ఒక్కని చూపించండి మీరు. ప్రతి వాడికి ఏదో ఊరుతుంటుంది, ప్రతి వాడికి ఏదో బాధ ఉంటుంది, దానివల్ల ఏదో రకమైన దుఃఖం వాడికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ గౌతమ బుద్ధుడు కానీ శంకరాచార్యుల వారు కానీ రమణ మహర్షి గారు కానీ వాళ్ళు చేసిన ప్రథమ ప్రయత్నం ఏంటంటే మానవుణ్ణి దుఃఖము లేని స్థితికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ధనం ఉందనుకోండి, ధనం మన బాడీకి కంఫర్ట్ని తీసుకొస్తుంది, కానీ దుఃఖం లేని స్థితికి ధనం తీసుకెళ్ళలేదు. ధనం ఉంటే బజార్లోకి వెళ్ళి వస్తువులు తెచ్చుకోగలం కొని, అంతేకాని దుఃఖరహితమైన స్థితికి ధనం తీసుకెళ్ళలేదు. మన బాడీకి మరి కొంత కంఫర్ట్ తీసుకొస్తున్నాయి, అంటే ధనం చేసి ఈ పని అయితే ధనం చేస్తుంది. అంతేకాని అదే వేదంలో చెప్తాడు, ధనం వల్ల కానీ సంతానం వల్ల కానీ లేకపోతే నీ గౌరవం వల్ల కానీ లేకపోతే నీ పవర్ వల్ల కానీ నీ ఎకనమిక్ స్టేటస్ వల్ల కానీ నీ సోషల్ స్టేటస్ వల్ల కానీ నీకు మోక్షం రాదు, నువ్వు బంధం నుంచి విడుదల పొందవు. నువ్వు ఏదైనా అప్పు చేస్తే నీ పిల్లలు అప్పు తీర్చగలరు, కానీ నువ్వు బంధంలో ఉంటే ఆ బంధం నుంచి విడుదల పొందటానికి నువ్వే ప్రయత్నం చేయాలి, కానీ నీ పిల్లల మధ్యకి ప్రయత్నం చేసి పెట్టరు. నీకు ఇక్కడ మీకు మోక్షం అనే శబ్దానికి నిర్వచనం చెప్తాను. అంటే రమణ మహర్షి గారు ఇలా డిఫైన్ చేశారు ఆయన. ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం, ఇప్పుడు మనందరం ఉన్నామని తెలుస్తుంది, కానీ నూటికి నూరు రూపాయలు సుఖంగా లేము, శాంతిగా లేము, ఆనందంగా లేము. నేను ప్రైమ్ మినిస్టర్ని అడగను నువ్వు సుఖంగా ఉన్నావు, మేము ఆడుకునే బాధలు పడుకుంటాయి. ఇక్కడ నీకు అలా కనిపిస్తాడు వాడు సుఖంగా ఉన్నట్టు శాంతిగా ఉన్నట్టు, లేదా రాష్ట్రపతితో వెళ్ళి మాట్లాడండి, వాడికి ఉండే సమస్యలు వాడుకుంటాయి. వాడు సుఖంగా ఉన్నానని వాడు అనుకోడు, వాడు వాడికి దుఃఖం వస్తూ ఉంటుంది, టెన్షన్ వస్తూ ఉంటుంది, అశాంతి వస్తూ ఉంటుంది. ఇవన్నీ వాడి ఎన్నికలు వాడు గురవుతూ ఉంటాడు. అయితే నూటికి గురిపోయాడు వాడికి కూడా అక్కడ సుఖం ఉండదు. అయితే ఇది జాగ్రత్త అవస్థలో ఉన్నాం. తర్వాత ఏమాస్తం వస్తుంది మనకి, తర్వాత ఏమాస్తం స్వప్న వస్తుంది, గాఢ నిద్ర అవస్థ ఒకటి వస్తుంది మనకి, అంటే సుషుప్తి అంటారు, డీప్ స్లీప్. దాని ఇంగ్లీష్లో ఏమంటారు, డీప్ స్లీప్ అంటారు. అక్కడ ఉన్నాం, అక్కడ డీప్ స్లీప్లో మనం ఉన్నాం, కానీ సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం. మనం నిద్రపోయే ముందు చూడండి, మనకి ఎంత ఇష్టమైన వాళ్ళు వచ్చి పలకించారు, రేపు మాట్లాడదాం, మీరు వెళ్ళిపోయి మనకు నిద్ర వస్తుంది అంటాం. అంటే నిద్ర వల్ల మనకు సుఖం వస్తుంది, శాంతి వస్తుంది, అక్కడ బాడీ రిలాక్స్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. అయితే మనకు నిద్రలో చాలా సుఖం ఉంది, చాలా శాంతిగా ఉంటాం, నిద్రలో చాలా సుఖంగా ఉంటాం. ఒక 10 రోజులు అన్నం లేకపోతే బతకగలం, కానీ 10 రోజులు నిద్ర లేకుంటే ఆ మనిషి చనిపోతాడు. అంటే నిద్రలోంచి అంత ఎనర్జీ మనకు వస్తుంది. ముందుకు నేను చెప్పేది ఏంటంటే, నిద్రలో ఎలా ఉన్నాం, మనం సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, కానీ అక్కడ ఉన్నామన్న సంగతి మనకు తెలియటం లేదు. జాగ్రత్త అవస్థలో ఉన్నామని తెలుస్తుంది సుఖంగా లేవు, శాంతిగా లేవు. ఇది ఈ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకోండి. ఆ గాఢ నిద్రలో ఉన్న సుఖం, గాఢ నిద్రలో ఉన్న శాంతి, ఈ జాగ్రత్త అవస్థలోని ఇరుక, ఈ రెండు ఒకేసారి, అంటే జాగ్రత్త అవస్థలోని ఇరుక, జాగ్రత్త అవస్థలోని తెలివి, గాఢ నిద్రలో ఉన్న సుఖం, గాఢ నిద్రలో ఉన్న శాంతి సైమల్టేనియస్గా ఒకేసారి మన అనుభవంలోకి వస్తే దాన్ని మోక్షం అని పేరు పెట్టారు వాడు మన పెద్దలంటే. ఈ దేహం ఉండగా రావచ్చు, దేహం పోయిన తర్వాత రావచ్చు, దేహం ఉండటం ఉండిపోవడంతో సంబంధం లేదు. దేవుడికి మనం రాముడని కృష్ణుడని ఇలా చెప్తాం, దేవుని బైబుల్ అలా చెప్పలేదు. బైబిల్లో దేవుడు అనే శబ్దానికి ఎలా చెప్పారంటే, నేను ఉన్నాను అదే దేవుడట. దేవుడు అంటే ఏం లేదట, నేను ఉన్నాను. మన అందరికీ ఉండాలుందా చనిపోవాలుందా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మనందరికీ ఉండాలుందా చనిపోవాలుందా, అందరికీ ఉండాలుంది, ఎవరికీ చనిపోవాలని లేదు, ఆ ఉండటమే దేవుడు. మీరు బాగా అర్థం చేసుకోండి, చాలా కరెక్ట్గా చెప్పాడు బైబుల్. ఈ నిర్వచనం చాలా వండర్ఫుల్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, చార్మింగ్గా ఉంది. ఈ డెఫినేషన్ మటుకి ప్రతి మనిషికి ఉండాలని ఉంటుంది, ఆ ఉండటమే దేవుడు. అయాం అయాం దట్ అయాం, నువ్వు అలాగ ఉండకు ఇలాగ ఉండకు, దేవుడితో నువ్వు తాదాత్యం పొందొద్దు, నువ్వు అలా ఉండు. నీకు గౌరవం రావటం లేదు, మీకు గౌరవం కావాలని కోరుకోవటం వేరు. మీకు గౌరవం వచ్చింది అనుకోండి, అది మిమ్మల్ని బంధించదు. గౌరవం కావాలని కోరుకుంటున్నది కదా మిమ్మల్ని బంధిస్తుంది. ఏ వస్తువు సరే మీకు అడ్వాంటేజ్ వస్తే అది మిమ్మల్ని బంధించదు. కావాలని కోరి తెచ్చుకుంటే మటుకు ఆ వస్తువుని మిమ్మల్ని బంధిస్తుంది. అంటే నేను ఉండటం అయాం, అది దేవుడు. మనందరికీ ఎవరికీ చనిపోవడం లేదు, అందరికీ ఉండాలో ఉంది. ఆ ఉండటమే దేవుడు. ఎప్పుడూ ఉంటాం మనం, కానీ దేవుడు పోయిన తర్వాత ఉండలేమో అనుకోవటం వల్ల మనకు దుఃఖం వస్తుంది. మరణం అంటే భయం వేస్తాం. రవీంద్రనాథ్ ట్యాగూర్ చెప్పాడు ఈ మాట, చావు అంటే చాలా మందికి భయం వేస్తుంది, ఏం భయపడక్కర్లేదు. తల్లి పాలిస్తే, ఇది ట్యాగూర్ చెప్పిన మాట, ఇది తల్లి పాలిస్తూ ఉంటుంది. ఆ తల్లి పాలిచ్చేటప్పుడు ఈ స్థానంలో పాడైపోయినాయి అనుకోండి, అయితే పిల్లవాడిని ఏం చేస్తుంది, ఈ స్థానంలోని బయటికి బలవంతం లాగేస్తుంది. అంటే పాలైపోయినాయని మళ్ళీ ఈ స్థానానికి ఆ బిడ్డని నోటి కరిచి పెడుతుంది. అయితే ఆ తల్లి భావని పిల్లవాడు, ఈ పిల్లవాడికి అర్థం కాదు, ఈ స్థానంలో నుంచి ఆ నోరుని బయటకు తీసినప్పుడు ఏడుస్తాడు వాడు. పాలున్న స్థానంలో పంపుతున్నాడు, తల్లి పంపుతుందో వాడికి అర్థం అవ్వదు, అర్థం ఏడుస్తాడు. అలాగే నీ బాడీ మార్చినప్పుడు పరమేశ్వరుడు సదుద్దేశంతో నీ చైతన్య స్థాయి పెంచడం కోసం నువ్వు ఆధ్యాత్మికంగా ఎటువంటి పరిస్థితుల్లో నీకు మళ్ళీ బాడీని ఇస్తే నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతావు, అవన్నీ చూసి అటువంటి ఫ్యామిలీకి నేను పంపుతాడు. ఆ విషయాన్ని నీకు అర్థం కాకపోవడం నీకు మరణం అంటే దుఃఖం వస్తుంది. మరణం అంటే ఏం లేదు, గది నుంచి ఇంకో గదిలోకి వెళ్ళటం లాంటిది. మరణం అంటే ఏం లేదు, ఒకే ఇంట్లో ఒక గది నుంచి ఇంకో గదిలోకి వెళ్ళటానికి మనం బాధపడడం. ఆ గది మందే, ఈ గది మందే. అదే మరణం అంటే ఏం లేదు, ఒక దేహంలోంచి ఇంకో దేహంలోకి వెళ్తేనే మరణం. నువ్వు నువ్వులాగా ఉంటావు. అయితే మరణించిన తర్వాత నువ్వు సాధించేది ఏం లేదు. నువ్వు పొందవలసింది ఏంటో శరీరం ఉండగానే నువ్వు పొందాలి. ఏం లేదు, జ్ఞానం స్వామి వారు, నువ్వు జ్ఞానం సంపాదించాలంటే నీకు డబ్బు అక్కర్లేదు అయ్యా, గౌరవం అక్కర్లేదు, తెలుసుకోవాలనే కాంక్ష ఉంటే చాలు, నువ్వు జ్ఞానం అయిపోతావు అనేవారు. నువ్వు పెట్టుబడి ఏం అక్కర్లేదు. ఒక షోడా కొట్టు పెట్టాలంటే ఏదో పెట్టుబడి పెట్టాలి, కాపట్లకు ఎట్టాలంటే పెట్టుబడి పెట్టాలి. నువ్వు జ్ఞానం సంపాదించడానికి నీకేం పెట్టుబడి పెట్టక్కర్లేదు. టూ నో, ఈ జ్ఞానాన్ని రిపీటెడ్గా అనేవారు ఈ మాట. టూ నో, నీకు తెలుసుకోవాలనే కాంక్ష అదే పెట్టుబడి. అది ఉంటే చాలు, మహాజ్ఞానం అవుతావు, మహాగురువు అవుతావు. ఆ తెలుసుకోవాలనే కాంక్షే మన ఉన్నత శిఖరాలకు తీసుకువెడుతుంది. ఇప్పుడు సూర్యుడు ఉదయించటం, విలువలు రావటం, రెండు ఒకేసారి జరుగుతాయి. అదేవిధంగా దేహబుద్ధి నశించటం, ఆత్మబుద్ధి ఉదయించడం ఒకేసారి జరుగుతాయి. దేహబుద్ధి నీకు ఎక్కడ నశించిందో అక్కడే ఆత్మబుద్ధి నీకు ఉదయిస్తుంది. ఎక్కడైతే అజ్ఞానం నశించిందో అక్కడే జ్ఞానం నీకు ఉదయిస్తుంది. నీకు జ్ఞానం ఎక్కడుందో హృదయంలోనే ఉంది, ఆనందం ఎక్కడుందో హృదయంలో ఉంది, శాంతి ఎక్కడుందో హృదయంలో ఉంది. కానీ మనం శాంతి కోసం లోకంలో వెతుకుతాం, దేవుడు కోసం లోకంలో వెతుకుతాం, ఆనందం కోసం లోకంలో వెతుకుతాం. ఇంకా అక్కడ లేదు కాబట్టి అది దొరకదు. భగవంతుడు తన ఫాల్స్ అడ్రస్ ఇవ్వలేదు, కరెక్ట్ అడ్రస్ ఇచ్చాడు. గీతలో చెప్తాడు, నేను అంధ్రప్రదేశ్లోనే సజీవంగా ఉన్నానని చెప్పాడు. కానీ మనం ఎక్కడ వెతుకుతున్నాం, దేవుడిని బజార్లో వెతుకుతున్నాం, హృదయంలో వెతకటం లేదు. హృదయంలో వెతికితే దొరుకుతాడు. అదే క్రీస్తు చెబుతాడు, తట్టండి తిరుగుబడుతుంది, అడగండి ఇవ్వబడుతుందని. అలాగే హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడు. నువ్వు ఒక్కసారి ముఖం అది తిప్పితే సరిపోతుంది, నువ్వు పెద్ద కష్టపడిపోక్కర్లేదు, అది తిప్పితే సరిపోతుంది. నీ ముఖం అటు తిప్పు, సూర్యుడు అక్కడ ఉన్నాడు, సూర్యుడు పైన ఉన్నాడు. నీ ముఖం ఎలా పెట్టి కూర్చుంటే సూర్యుడు కనపడ్డావు. నేనేం సూర్యుడిని కనిపెట్టక్కర్లేదు, నా ముఖం ఒక్కసారి సూర్యుడు వైపు తిప్పితే సూర్యుడు కనిపిస్తాడు. అలాగే నీ హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడు. నీ ముఖం అక్కడ తిప్పితే, నీ మనస్సు ఒక్కసారి అది తిప్పితే లోపల నీ ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. దీనికి బోధి కంపెనీ కాదు. మనం ఏ చైతన్య స్థాయిలో ఉన్నామో అంతకంటే ఎక్కువ చైతన్య స్థాయిలో ఉన్నవాడితో మనం సహవాసం చేస్తే మనం భౌతికంగానే అభివృద్ధిలోకి వస్తాం, ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధిలోకి వస్తాం. ఐన్స్టీన్ చెప్పాడు ఈ మాట, మీ జ్ఞాన సముపార్జనకు అవసరం అయితే భూమి యొక్క అంచుదాకా ప్రయాణం చేయి. ఎక్కడ ఇక్కడి నుంచి నరసాపురం కాదు, జ్ఞాన సముపార్జనకి నీకు అవసరమైతే భూమి యొక్క అంచుదాకా ప్రయాణం చేసి వెళ్ళి బోధి కంపెనీ కోసం, సజ్జన సాంగత్యం కోసం అవసరమైతే భూమి యొక్క అంచుదాకను ప్రయాణం చేయదు. భగవంతుడు నోరుతోడు స్తోత్రం చేస్తాం, చేతులతోడు పనిచేసేటప్పుడు అది కాదంటాం. అంటే నోరుతోడు చెప్పేది వేరు, చేతితోడు చేసేది వేరు. మన చేతులకి మన నోటికి సమన్వయం లేదు, అడిగినప్పుడు మన హృదయంలో రియలైజేషన్ ఎలా పొందుతాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీరేం పెద్ద కష్టపడిపోక్కర్లేదు. లోపల ఈగో సెన్స్ని ఫీడ్ చేయకుండా ఉంటే చాలు మీకు రియలైజేషన్ వచ్చేస్తుంది. మీరేం డబ్బు పెట్టుబడి పెట్టక్కర్లేదు, గుడి చుట్టూరు తిరగక్కర్లేదు. ఉదాహరణ, ఆ లోపల ఈగో సెన్స్ ఉంటుంది మనకి. అంటే దేహ బుద్ధి అంటాం చూడండి, లేదా అహంకార బుద్ధి దేహ బుద్ధి ఏదో అంటాం చూడండి, దానికి ఫీడ్ చేయకుండా ఫీడింగ్ కట్ చేస్తే నీకు రియలైజేషన్ వచ్చేస్తుంది. ఎలాగో చెప్తాను మీకు ఉదాహరణకు, నేను మిమ్మల్ని స్తోత్రం చేస్తాను అనుకోండి, స్తోత్రం చేస్తే నీకేమొస్తుంది? సంతోషం వస్తుంది. లేదా మిమ్మల్ని విమర్శిస్తాను, విమర్శిస్తే నీకేమొస్తుంది? దుఃఖం వస్తుంది. నేను స్తోత్రం చేసినప్పుడు నీకు సంతోషం కనుక వస్తే మీ ఈగో, మీ లోపల అహంకార బుద్ధి దానికి అది ఫీడ్ అవుతూ ఉంటుంది, దాని ఫుడ్ సప్లై వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ అహంకార బుద్ధి కనుక మీరు ఫుడ్ సప్లై కట్ చేస్తే మీరు ఏమక్కర్లేదు, పేద ఘోర తపస్సు లేకుండా మీకు రియలైజేషన్ వస్తుంది. మీరు ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి పారిపోక్కర్లేదు, ఎక్కడికో అరణ్యానికి, ఎక్కడికి వెళ్ళినా మనకు లోకం ఉంటుంది. భీమవరం మురుక్కాలం ఉంది, కాశీలో గంగా నది ఉంది, ఎక్కడికి వెళ్ళినా మనుషులు ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా వాతావరణం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా మంచి చెడు ఉంటుంది లోకంలో. అది ఆ విషయం అడిగిపెట్టండి. మీరు ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా, మీరు స్త్రీ అయినా పురుషుడైనా హిందువైనా మహమ్మదీలైనా క్రైస్తవుడైనా, లోపల ఈగోకి ఈ దేహబుద్ధికి ఈ అహంకార బుద్ధిని కనుక మీరు వెళ్ళి ఫుడ్ సప్లై కనుక కట్ చేస్తే అది వెంటనే అది కృషించి రాలిపోతుంది. మీకు అప్పటికప్పుడు ఈ జన్మలో మీకు రియలైజేషన్ వచ్చేస్తుంది. అయితే పని చేసి ఎదురు చూసినట్టు ఉండకూడదు మనం. ఓ గంట సేపు ధ్యానం చేసి, ఓ గంట సేపు జపం చేసి మోక్షం ఎప్పుడు వస్తుందో అలా కనిపెట్టుకుండకూడదు. అదే కృష్ణుడు చెప్పాడు గీతలో, రిపీటెడ్గా కృష్ణుడు చెప్పేది అంటే నువ్వు చేసే పని అయితే నువ్వు చెయ్యి, నేను చేసే పని అస్తమాన్ని నువ్వు జ్ఞాపకం చేయొద్దన్నాడు కృష్ణుడు. నీ చేతిలో ఉన్న పని ఏదో నువ్వు జాగ్రత్తగా చెయ్యి, అంతవరకు నువ్వు పనికి వస్తావు. నేను చేసే పని నువ్వు జ్ఞాపకం చేయకో, నువ్వు ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, నీకు ఎలా రివార్డు, నీకు ఎలా ఇవ్వాలి అని నాకు తెలుసు. నువ్వు నాకేం రిమైండర్ పంపక్కర్లేదు, నేను పిటిషన్ పంపక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు. ఎప్పుడు చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఆ రివార్డు నీకు ఎలా ఇవ్వాలో నేను ఇస్తాను. నువ్వు చేసే పని నువ్వు చెయ్యి, మర్చిపోయంతే. మనమే అనుకుంటాం అడగకపోతే దేవుడు ఇవ్వడేమో మనం అనుకుంటాం. కృష్ణుడు అన్నాడు, అడిగిన వాళ్ళకి అడిగింది ఇస్తాం, అడగిన వాళ్ళకి అన్నీ ఇస్తాం అన్నాడు. అడిగిన వాళ్ళకి అడిగింది ఒకటే ఇచ్చేసి ఊరుకుంటాడు అట్లే, అడగిన వాళ్ళకి అన్నీ ఇస్తాడట. కానీ మనం అడగకపోతే ఏం ఇవ్వడేమో అనుకుంటాం. ఏం చేయాలంటే మనకి ఏది కావాలో మనకంటే ముందు దేవుడికి తెలుస్తూ ఉంటుంది. దేవుడు ఎక్కడున్నాడో మన హృదయంలో ఉన్నాడు. మనకు తలంపు రాకముందు మనకేం కావాలో అది అన్నీ తెలుస్తూ ఉంటుంది. కానీ మన ఉద్దేశం ఏంటంటే మనకంటే ఆయన తెలివి తక్కువవాడేమో అని. మన ఉద్దేశం ఏమనుకుంటామంటే మనం అడగకపోతే దేవుడికి తెలియదేమో అని అనుకోవటంలో ప్రతీది అడుగుతూ ఉంటాం. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా అది కావాలి ఇది కావాలని అడగక్కర్లేదు. అడిగితే తప్పని కదా నేను చెప్పేది, అడగక్కర్లేదు. మృతిని అనుగ్రహాన్ని ప్రసాదించమని అడిగితే చాలు. ఆ మాటలో అన్నీ ఉన్నాయి. ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యం అంటే ఏమి లేదు, అన్నీ సాధ్యం. అంటే భగవద్గుణం పొందటానికి మనకి ఆయన అనుగ్రహం లేకుండా పొందలేము. ఆయన అనుగ్రహం ఎలా వస్తుంది? కొంచెం ఎఫర్ట్ చేస్తే సరిపోతుంది. అంటే మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటండి, పెద్ద ఎక్కువ కష్టపడిపోవాలి మీరు అనుకోకర్లేదు. రెండు మాటలు చెప్పేస్తాను, రెండు జ్ఞాపకం పెట్టుకోండి. రియలైజేషన్ మనం సిన్సియర్గా కోరుకుంటే యాక్షన్ ఉండాలి, రియాక్షన్ ఉండకూడదు. ఇప్పుడు మనం చేసుకునే పని మనం చేసుకుపోవాలి. కొంతమంది మనం పొగుడుతూ ఉంటారు, కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, కొంతమంది ఊరేగిస్తారు, లేదా కొంతమంది కింద పడేస్తారు. ఇంకా ఆ గొడవలోకి మనం వెళ్ళొద్దు. మనం చేసింది డెడికేటెడ్గా, డివోటెడ్గా మనం ఏదైతే పని చేయాలనుకున్నామో ఆ పని చేసుకెళ్ళిపోవాలి. మనం ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతాం అనుకోండి, రియాక్ట్ అయితే మనకి ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్. ఒకటి యాక్షన్ ఉండాలి, రియాక్షన్ ఉండకూడదు. ఎప్పుడు రియాక్ట్ అవుతుందంటే ఉన్న వినయం పోతుంది, అవినయం వస్తుంది. అవినయం కనుక వస్తే భౌతికంగా ఆధ్యాత్మికంగా మనం పతనం ప్రారంభం. నీ స్వార్థం కోసం నువ్వు చాలా పనులు చేసుకుంటావు, అన్ని పనులు అక్కర్లేదు. కొంతైనా నువ్వు సెల్ఫ్లెస్గా వర్క్ చేస్తే, సెల్ఫిష్గా కాకుండా కొంతైనా నీ బాడీని మర్చిపోయి, నీ మనీని మర్చిపోయి, నీ గౌరవాన్ని మర్చిపోయి, నీ స్టేటస్ని మర్చిపోయి, కొంతైనా ఇతరులకు ఉపయోగపడి కొంతైనా చేస్తే అది నేను మరణానంతర జీవితంలో భయం లేని స్థితికి నేను తీసుకువెళ్తుంది. మనకి రాజగోపాలాచారాన్ని గవర్నర్ జనరల్ చేశాడు. ఆయన చాలా మీటింగ్లో చెప్పేవాడు, మీరు స్టేట్ బ్యాంకులో డబ్బు వేసుకుంటున్నారు, ఇండియన్ బ్యాంకులో డబ్బు వేసుకుంటున్నారు, ఆంధ్ర బ్యాంకులో డబ్బు వేసుకుంటున్నారు, బాగానే ఉంది, డివైన్ బ్యాంకులో కూడా కొంత డబ్బు వేసుకోండి. రాజగోపాలాచార్యంలో డివైన్ బ్యాంక్ అంటే ఏంటి అర్థం ఏంటంటే, మీరు ఇతరులకు ఏదైనా సహాయం చేస్తే అది ఏ రూపంలోనైనా సరే ఆ సహాయం అంతా వెళ్ళి డివైన్ బ్యాంకులో పడుతుంది, దేవుడి బ్యాంకులో పడుతుంది. మీ ఇండియాలో ఉన్న రూపాయలు అమెరికాలో మారవు, ఇండియాలో ఉన్న రూపాయలు అమెరికాలోనే మారవు. ఎప్పుడో ఎక్కడో మన మరణానంతర జీవితంలో ఏం మారతాయి? అంటే మరణానంతర జీవితంలో మారింది ఏంటంటే నువ్వు డివైన్ బ్యాంకులో వేసుకునే డబ్బు మట్టుకు మారుతుంది, దేవుడి బ్యాంకులో డబ్బు వేసుకున్నావు. నీవు ఎలా నీ బ్యాంకులో కొంత డబ్బు వేసుకుంటున్నావు, సరే సరే నీ బాడీ ఎగ్జిస్టెన్స్కి నీ మెయింటెనెన్స్కి. దీనితో పాటు దేవుడి బ్యాంకులో అంటే కొన్ని మంచి పనులు చెయ్యి. మంచి పనులు చేస్తే ఇదే దేవుని బ్యాంకులో కరెన్సీగా మారి దేవుని బ్యాంకులో, నీ దేవుని బ్యాంకులో నీ అకౌంట్ ఉంటుంది. మరణానంతర జీవితంలో ఆ డివైన్ బ్యాంకులో అకౌంట్ నీకు ఉపయోగపడదు. ఇక నీకు ఎన్ని కోట్లనో ఉపయోగపడవు, అది నీ బాడీకి పరిమితం. ఇక ఈ డబ్బు అంతా కూడా, నీ దేహం ఎంత నిజమో, నీ అహంకారం ఎంత నిజమో, ఈ భీమవరం ఎంత నిజమో, ఈ లోకం ఎంత నిజమో, నీ దగ్గర నీ వెల్త్ కూడా అంతే నిజం. ఇవన్నీ వ్యవహారిక సత్యాలే, కానీ ఇది నేకెడ్ ట్రూత్ కాదు, ఫైనల్ ట్రూత్ కాదు, అల్టిమేట్ ట్రూత్ కాదు, వ్యవహారిక సత్యం. ఆచార్య స్వామి గారు చెప్పారు, దేహానికి రోగాలు వస్తే మీరు ట్యాబ్లెట్స్ ఇస్తే రోగాలు తగ్గుతాయి, అలాగే మనస్సుకు కూడా ముఖ్యమైన రోగాలు రెండు ఉన్నాయి. ఆ రెండు రోగాలు ట్యాబ్లెట్స్ మింగితే తగ్గు, చైతన్యంలో లేవు ఈ రెండు రోగాలు, మనస్సులో ఉన్నాయి. ఆ మనస్సులో ఉన్న రెండు రోగాలు ఏంటంటే, ఒకటి అహంకారం, రెండు మమకారం. ఈ రెండు కారాలే. అహంకారంలో కారం ఉంది, మమకారంలో కారం ఉంది, ఈ రెండు కారాలు ఉన్నాయి ఇందులో. ఈ కారమే నీ అశాంతికి కారణం. అహంకారం చైతన్యంలో లేదు, మమకారం చైతన్యంలో లేదు. బ్రహ్మజ్ఞానికి, బ్రహ్మానుభవం పొందినవాడికి, బ్రాహ్మణ స్థితి పొందినవాడికి నేను నాది అనేది అర్ధరహితములు. జ్ఞాని డిక్షనరీలో నేను లేదు, నాది లేదు. ఆ నేను మనం అహంకారం అంటాం, నాదిని మమకారము అంటాం. చైతన్యంలో నేను లేదు, చైతన్యంలో నాది లేదు. మరి ఎక్కడున్నాయి? అన్నీ మనస్సులో ఉన్నాయి. భయము మనస్సులో ఉంది, అసూయ మనస్సులో ఉంది, దుఃఖము మనస్సులో ఉంది. మనస్సు అణిగిపోతే ఇవన్నీ అణిగిపోతాయి. ఈ మనస్సుని హృదయాకారం చెందింపజేయటానికి, అంటే దాని జన్మస్థానంలో దాన్ని పంపించడానికి మనిషికి అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, తోకం ఉండాలి. బలహీనులకు, బద్ధకస్తులకు ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మశాంతి కలగదు అని అనేక ఉపనిషత్తులు చెప్పినవి ఒకటి కాదు. ఆత్మజ్ఞానం కలగకపోతే వాడికి స్వరూపం వాడికి తెలియదు, స్వరూపం తెలియకుండా స్వరూప సుఖం వాడికి అందదు. మనిషి సుఖీ అవ్వాలంటే ఆత్మజ్ఞానం లేకుండా ఏ మానవుడు సుఖీ అవ్వలేడు. అయితే ఆ మనస్సుకి తోకం పెంచి మనస్సును తీసుకెళ్ళి తన మూలస్థానంలో ఉంచటానికి, తన మూలస్థానంలో దాన్ని ఉంచటానికి అభ్యాసం లేకుండా, వైరాగ్యం లేకుండా మనస్సు కరగదు. అభ్యాసం యొక్క ప్రయోజనం ఏమిటి, వైరాగ్యం యొక్క ప్రయోజనం ఏమిటి అని రమణస్వామిని ఒక భక్తుడు ప్రశ్నిస్తున్నాడు. అభ్యాసము వైరాగ్యము అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. వైరాగ్యం మీద అభ్యాసం ఆధారపడి ఉంది, అభ్యాసం మీద వైరాగ్యం ఆధారపడి ఉంది, రెండు అవసరమే. ఆత్మ సాక్షాత్కారం కలగటం కోసం, మీ హృదయంలో ఉన్న సర్వేశ్వరుని మీరు అందుకోవటం కోసం, ఆ సర్వేశ్వరు యొక్క స్వరూపాన్ని పొందటం కోసం ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత, ఈ రెండు చాలా అవసరం. మనం ఈనాటికైనా, ముందు నాటికైనా, ఈ జన్మలో అయినా, రాబోయే జన్మలో అయినా చిత్తశుద్ధి అనే గేటు ద్వారానే మోక్షంలో ప్రవేశించాలి. మనం ఈ హాల్లో ఎంటర్ అవ్వాలంటే ఏదో గేట్లోంచి లోపలికి రావాలి. అదేవిధంగా మీ గురువు ఎవరైనా, మీ మార్గం ఏదైనా, మీ సాంప్రదాయం ఏదైనా, ఆ చిత్తశుద్ధి అనే గేటు ద్వారానే మన మోక్ష సామ్రాజ్యంలోకి, శాంతి సామ్రాజ్యంలోకి, ఆ నిర్వాణ స్థితిలోకి, ఆ స్వర్గ రాజ్యంలోకి ప్రవేశించగలం. ఈ సత్సంగాలు, ఈ సమావేశాలు, మహాపురుషులతో సాంగత్యం, ఇదంతా ఎందుకంటే మన మనస్సు పవిత్రం చేసుకోవడం కోసం. నీ లోపల ఉన్న సత్యవస్తువు ఎంత పవిత్రంగా ఉందో నీ మనస్సు కూడా అంత పవిత్రంగా ఉంటేనే తదాకారం చెందుతుంది. కానీ మనస్సు అపవిత్రంగా ఉన్నంతకాలం, అదే ఏకాగ్రత లేనంతకాలం మనస్సు అంతర్ముఖం కాదు. అంతర్ముఖం కాని మనసుకు అంతర్దృష్టి కలగదు, అంతర్దృష్టి లేని మనసుకు ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం సంపాదించకపోతే వాడు సుఖీ కాలేడు. పక్షి గాలిలో ఎగరటానికి రెండు రెక్కలు ఏ విధంగా అయితే అవసరమో, అలాగే మన ఆత్మ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి కూడా ఈ రెండు రెక్కలు అవసరం. అభ్యాసం అవసరం, వైరాగ్యం అవసరం. ఇప్పుడు దంచినూరి నారాయణరాజు గారు సెంటినరీ సెలబ్రేషన్స్ ఇక్కడ చేస్తున్నారనుకోండి, ఇవన్నీ ఆయన చూస్తున్నారా, ఆయన ఏ లోకంలో ఉన్నారో ఏ దేహంలో ఉన్నారో. అయితే ఇక్కడ మనందరికీ ఇన్స్పిరేషన్, మంచి పని చేసిన వాళ్ళకి ఇటువంటి గౌరవాలు జరుగుతాయి కదా అని మనకు ఒక రకమైన ఇన్స్పిరేషన్ కలుగుతుంది ఈ సెలబ్రేషన్స్లో. ఈ 4 రోజులు ఈ సెలబ్రేషన్స్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా, మంచి పనులు చేసిన వాళ్ళకి, సత్కర్మ చేసిన వాళ్ళకి ఇటువంటి సన్మానాలు జరుగుతున్నాయి కదా, మనకు కూడా ఇన్స్పిరేషన్ కలిగి మంచి పనులు చేయాలి, మనం కూడా మంచి పనులు చేయాలనే ప్రోత్సాహం కలుగుతుంది. ఈ సెలబ్రేషన్స్ యొక్క సారాంశం అది. వైరాగ్యం మనసును అధిమాన్షి చేస్తూ బయట నుండి వచ్చే వ్యామోహాల నుండి రక్షణగా ఉంటుంది. ఈ లోకంలో అనేక అట్రాక్షన్స్ ఉన్నాయి, అనేక ఆకర్షణలు. మనం ఇంటి నుంచి బయటకు వస్తే లోకంలో అనేక ఆకర్షణ ఉన్నాయి. లోకంలో నీళ్ళని బయటకు వచ్చేయడానికి 1 చిల్లు సరిపోతుంది, 10 చిల్లులు అక్కర్లేదు. అదేవిధంగా మనకి లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఇందులో ఏ ఆకర్షణకు మనం గురైనా, ఏ ఆకర్షణకు మనం లోబడినా మన మనసు బాహ్యముఖం అవుతుంది, మన మనసుకి ఇంకా అంతర్దృష్టి కలగదు. ఆ ఆకర్షణలో పడిపోయి కొన్ని వేలాది జన్మలు కొట్టుకుపోతాం. మనిషి పతనం అవటానికి 1 బలహీనత చాలు. ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి లోకంలో. ఈ బలహీనతల నుంచి, ఈ ఆకర్షణ నుంచి ఆ ప్రలోభాలకు లోను కాకుండా ఒక వైరాగ్యాన్ని నేను ఆపు చేస్తున్నా, కానీ నీ బంధువులు నీ స్నేహితులు నేను ఆపు చేయలేరు. నాలో ఉన్న వైరాగ్యమే ఈ ఆకర్షణ నుంచి పడకుండా ఆపు చేస్తుంది, కానీ నాలో ఉన్న అభ్యాసం ఈ అట్రాక్షన్స్ నన్ను పడకుండా ఆపు చేస్తుంది. కానీ ఇతర మార్గాలు దీనికి లేవు. 1 అభ్యాసం, 2 వైరాగ్యం. అంటే వైరాగ్యం ఉన్న మనిషికి మనస్సు బాహ్యముఖానికి విజృంభించడం ఆగిపోతుంది. మనస్సు బాహ్యముఖానికి విజృంభించడం ఆగిపోయిన వెంటనే మూలతరం యొక్క మూలంలోకి మనసు ప్రయాణం చేయటం ప్రారంభిస్తుంది. నువ్వు కర్మ మార్గాన్ని అవలంబించు, భక్తి మార్గాన్ని అవలంబించు, యోగ మార్గాన్ని అవలంబించు, లేదా జ్ఞాన మార్గాన్ని అవలంబించు. ఈ మార్గాల ద్వారా నువ్వు సాధించవలసింది ఏంటంటే, మనసును తీసుకొని నీ ఆధ్యాత్మిక హృదయంలో ముంచటం, అందులో ఉంచటం. ఎప్పుడైతే నీ మనసును ఆధ్యాత్మిక హృదయంలో ముంచావో, అక్కడ ఉంచగలిగావో, అది నెమ్మదిగా రిడ్యూస్ అయిపోయి కరిగిపోయి అది బర్న్ అయిపోతుంది. ఈ శరీరాన్ని కాలిస్తే బూడిదవుతుంది, కప్పిడితే మన్ను అవుతుంది. బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి అయితే ఈ శరీరం కాలిపోకముందే, కాలి బూడి తవ్వకముందే మనలో పునర్జన్మ హేతువులు ఏమున్నాయో వాటిని కనుక మనం కాల్చి బూడి చేయగలిగితే మనకు గోయింగ్ తోటి, కన్నింగ్ తోటి పని లేదు. అంటే మన హృదయంలో ఉన్న శాంతి మనకు దొరికినప్పుడు బాహ్యమైన ఆకర్షణకు మనం గురువు కాము. మన స్వరూపం మనకు తెలిసినప్పుడు, మనం ఎవరో మనకు తెలిసినప్పుడు, బాహ్యంలో ఎన్ని అట్రాక్షన్ ఉన్నప్పటికీ, ఎన్ని ఆకర్షణ ఉన్నప్పటికీ మన మనస్సు వెళ్ళి వాటి మీద వారదు. మనం అందరం కష్టపడి ప్రయత్నం చేసి ఎఫర్ట్ చేసి ముందు సాత్విక బుద్ధిని సంపాదించుకోవాలి. సాత్విక బుద్ధిని సంపాదించుకుంటే సత్వగుణాన్ని మనం కల్టివేట్ చేస్తే ధ్యానం దానంతరది వస్తుంది. ఎక్కడ కూర్చున్నా ధ్యానమే, ఆనందమే ఆనందమే, శాంతియే శాంతి, కాంతియే కాంతి. ఇది ఎటు చూసినా సంతోషమే సంతోషము, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా కాంతి. ఎప్పుడు మనకి సాత్విక గుణం, సాత్విక బుద్ధి మనం అలవర్చుకున్నప్పుడు ప్రాణాయామం వల్ల కానీ, విచారణ మార్గం ద్వారా కానీ, ధ్యానం చేయటం ద్వారా కానీ, ఏ ఉపాయం నీ మనసుకు నచ్చుతుందో దాన్ని అనుసరించి నీ మనసుకు అంతర్ముఖం కలగజేయని శాస్త్రం చెప్తాంది. అది ప్రాణాయామం ద్వారా కావచ్చు, విచారణ మార్గం ద్వారా కావచ్చు, ధ్యాన మార్గం ద్వారా కావచ్చు. ప్రాణాయామం నేర్చుకున్న వాళ్ళందరూ ప్రాణాయామం నేర్చుకోండి. ఆ నేర్చుకునే శక్తి లేని వాడికి ఒక ఉపాయం నేను చెప్తున్నాను. నీకంటే చైతన్య స్థాయిలో ఎక్కువ ఉన్నవాళ్ళు, నీకంటే భక్తి మార్గంలో ఎంతో పురోగతి సాధించిన వాళ్ళు, మహర్షుల సన్నిధిలో, మహాత్ముల సన్నిధిలో ఉనికి వాళ్ళ సమక్షంలో వెళ్ళి మీరు 10 నిమిషాలు కూర్చుండి, అరగండి కూర్చుండి, వాళ్ళ వైబ్రేషన్స్ మీ పనిచేస్తాయి, మీకు కుంభకం వచ్చేస్తాయి. మీరు చెప్పిన మాటలు మీరు నమ్మక్కర్లేదు, ప్రాక్టికల్గా చేసి చూడండి. వాళ్ళ ప్రజెన్స్లో మీరు కూర్చుంటే చాలా కుంభకం వస్తుంది.
అంటే ప్రాణాయామం చేయటం వల్ల ఏ ఫలితాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఫలితం మీకు వచ్చేస్తుంది. మీకు వాళ్ళ ప్రజెన్స్లో మీరు ఉంటే సరిపోదు. సర్వసాధారణంగా ఎవరైనా మనకు నమస్కారం పెట్టారనుకోండి, మళ్ళీ మనం తిరిగి కూడా నమస్కారం పెడతాం, అది గౌరవానికి గుర్తు. మేము మీకు నమస్కారం పెడుతున్నాం, మీరు మాకు తిరిగి నమస్కారం పెట్టడం లేదు, కారణం ఏంటని అడిగారు ఋషిని. మీరు మీకంటా ముందే పెట్టేస్తున్నాను నమస్కారం అన్నాడు ఆయన. మీరు పెట్టడం లేదని మీరు అనుకుంటున్నారు, మీరు నాకు నమస్కారం పెట్టక ముందే మీకు ముందు నేను నమస్కారం పెడుతున్నాను అన్నాడు ఆయన. అదే అంటున్నారు, మనస్సు అణిగి ఉండటమే నిజమైన నమస్కారం. భగవాన్ చెప్తూ ఉంటారు, మీకు అహంభావన ఉన్నంతకాలం దేహం లోపల నేను ఉన్నాను, నాకు బయట ప్రపంచం ఉంది, ఎక్కడో దేవుడు ఉన్నాడు నువ్వు అనుకుంటున్నంతకాలం లోకాలు పరలోకాలు ఉన్నమాట నిజమే, పుణ్యం ఉన్నమాట నిజమే, పాపం ఉన్నమాట నిజమే, వాటికి ఫలితం ఉన్నమాట నిజమే, పునర్జన్మలో ఉన్నమాట నిజమే, ఇవన్నీ నిజమే. ఎప్పుడు యూరో సెన్స్ ఉన్నంతకాలం, బాడీ బౌండ్ అయినంతకాలం, ఫాల్స్ అయినంతకాలం, ఆర్టిఫిషియల్ అయినంతకాలం, ఇవన్నీ నిజమే. అది ఎలిమినేట్ చేస్తే, రిమూవ్ చేస్తే ఆ మూలతలంపుని కనుక రిమూవ్ చేయగలిగితే, ఎలిమినేట్ చేయగలిగితే, దాన్ని భరం చేయగలిగితే ఏది లేదు, ఉన్నది ఒకటే. మనస్సు ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. వ్యక్తి భావం లేకుండా పనిచేయటం నేర్చుకో, నువ్వు దేవుని అనుగ్రహానికి పాత్రలు అవుతావు. వైరాగ్యం బాహ్యమని ఆకర్షించి నీ మనసు లోపలికి తోలుకొస్తుంది. ఆ మనసు లోపలికి వచ్చిన తర్వాత దాన్ని హృదయాకారం చింతింపజేస్తుంది అభ్యాసం, అంటే మనసుకి అంతర్దృష్టి కలగజేస్తుంది. ఎంత పెద్ద ధనవంతుడైనా, ఎంత పెద్ద విద్యావంతుడైనా, వాడికి దేశం ఎంత గౌరవం ఉన్నా, లేకపోతే అత్యున్నతమైన పదవులను అతను అధిష్ఠించినా, మనస్సుకి అంతర్దృష్టి లేకపోతే, మనస్సుకి అంతర్ముఖం లేకపోతే, మనస్సు కనుక పరచబడకపోతే, ఆ లోపల కనుక వివేకం లేకపోతే, లోపల కనుక వైరాగ్యం లేకపోతే, వాడు ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు. ఒకసారి స్వామీజీ బాంబేలో మాట్లాడుతుంటే ఒక పీజీ చేసిన వాడు ఎవరో ఒక అబ్బాయి వచ్చి, అప్పుడు కొత్తగా పీజీ చేశాడు అతను. వచ్చి నేను పీజీ చేశాను, నాకు ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయిందండి, యూనివర్సిటీలో ఉంది బయటకు వచ్చేసాను అన్నాడు స్వామీజీ దగ్గర. అంటే స్వామీజీ అన్నాడు, వాట్ నెక్స్ట్ అన్నాడు. ఈ పీజీ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? చాకరీ చూసుకుంటాను అన్నాడు. చాకరీ అంటే ఉద్యోగం, చాకరీ ఒకటి ఉండాలి కదా పక్కకి. అదే చాకరీ ఏదో చూసుకుంటున్నానండి, యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేసాను, చాకరీ చూసుకుంటున్నాను అన్నాడు. వాట్ నెక్స్ట్ అన్నాడు. చాకరీ వచ్చేస్తున్నందుకు వాట్ నెక్స్ట్ అన్నాడు. వాట్ నెక్స్ట్ అంటే పెళ్లి చేసుకుంటానన్నాడు. సరే పెళ్లి చేసుకుంటా తర్వాత అన్నాడు. వాట్ నెక్స్ట్ అంటే సంసారం ఉంటుంది కదా అన్నాడు. ఇంకా తర్వాత ఏమన్నాడు, ఏదో సంతానం కలుగుతారు కదా అన్నాడు. వాట్ నెక్స్ట్ తర్వాత ఏం చేస్తామంటే వాడికి, ఏ తర్వాత ఏం చేస్తాను, నీకు ముసలోని అయిపోతా అన్నాడు. వాట్ నెక్స్ట్ అన్నాడు, తర్వాత ఏం చేస్తాను, తర్వాత చచ్చిపోతానన్నాడు. అంటే నువ్వు పెళ్లి చేసుకోవటం, పిల్లలకంటూ పీజీ చేయటం, చాకరీ చేయటం, ఇవన్నీ చచ్చిపోవడానికైనా నీ గోల్ అదేనా, నీ ఎయిమ్ అదేనా? యువర్ ఎయిమ్ ఇన్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఎన్ విజరబుల్ లైఫ్, అండ్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ ఎయిమ్ డిపెండ్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. జీవితానికి క్వాంటిటీ ఉంటే సరిపోదు, క్వాలిటీ ఉండాలి. మనం ఏదైనా గోల్ పెట్టుకుని ఒక ఎయిమ్ పెట్టుకుని పనిచేస్తున్నాం అనుకోండి, నూటికి పది తప్పులే చేస్తాం మనం. ఒక గోల్ లేని వాడు, ఒక ఎయిమ్ లేని వాడు నూటికి 90 తప్పులు చేస్తాడు. ఇదొక గోల్ పెట్టుకుని, ఒక ఐడియాలు పెట్టుకుని, ఒక ఎయిమ్ పెట్టుకుని మనం పని చేస్తుంటే తక్కువ తప్పులు చేస్తాం. ఒక మనిషికి ఎయిమ్ లేదనుకోండి, గోల్ లేదనుకోండి, వాడికి ఐడియాలజీ లేదనుకోండి, వాడు చాలా తప్పులు చేస్తాడు. అంటే నీ ఎయిమ్ని బట్టి, నీ గోల్ని బట్టి నీ లైఫ్ అంతా డిపెండ్ అయ్యి ఉంటుంది. గాడ్ ఈజ్ ఇన్ యూ, గాడ్ ఈజ్ ఆల్వేజ్ విత్ యూ. భగవంతుని స్మరించండి, స్మరించాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఏంటి దానివల్ల మనకు లాభం? భగవంతుని స్మరిస్తుంటే, భగవంతుని యొక్క దైవీ సంపద మనకు గుర్తుకొస్తుంటే, ఆయన డివైన్ క్వాలిటీస్, నోబుల్ క్వాలిటీస్ మనకు గుర్తుకొస్తుంటే, మనం పవిత్రులు అవుతాం, బాగుపడతాం, అభివృద్ధిలోకి వస్తాం. అందుకు స్మరణ. నీకు ఏం అక్కర్లేదు, ఎక్కడో భగవంతుడి దాకా, క్రియేటర్ దాకా మనం వెళ్ళక్కర్లేదు. మీకంటే ఎవాల్వ్డ్ సోల్ దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోండి, మీ మనసు చల్లబడిపోతుంది. ఏం చేసంటే వాళ్ళు శాంతి తరంగాలు, కాంతి తరంగాలు వచ్చి నీ మీద పనిచేస్తూ ఉంటాయి. ఏ గుణాలైతే నేను బంధిస్తున్నాయో, ఏ విషయాలైతే బంధిస్తున్నాయో, వాటి నుంచి విడుదల పొందటం కోసం, ఆ రుగ్మతల నుంచి, మానసికమైన రుగ్మతల నుంచి, మానసికమైన బలహీనతల నుంచి, అందు నుంచి విడుదల పొందటం కోసం ఈ అభ్యాసం అవసరం, వైరాగ్యం అవసరం. ఈ రెండు మనం చేయలేమనుకో స్మరణ చాలు. రిమెంబరెన్స్ ఈజ్ ఎనఫ్. ఒకసారి ఒక భక్తుడు ఏమన్నాడంటే భగవంతుని స్మరిస్తేనే మనం పవిత్రులు అయిపోతామండి, అంత తేలిగ్గా పవిత్రులు అవటమని ఒక భక్తుడు భగవాన్ అడిగాడు. భగవంతుని స్మరిస్తే మనం పవిత్రులు అవుతామని భగవంతుడు చెబుతున్నాడు, అడగటానికి ముందు ఎవడవరా అన్నాడు. మీ డే టు డే డైలీలో దైనందిన జీవితంలో మీరు ఏ పని కూడా పబ్లిసిటీ కోసం చేయొద్దు, తాంతాం కోసం చేయొద్దు, ఈశ్వరుడు ప్రీతి కోసం కాకుండా ఈశ్వరుని సంతోషపెట్టడం కోసం కాకుండా గౌరవం కోసం పనులు చేస్తారనుకోండి, మీకు గౌరవం వస్తుంది. వలకాటలో ఒక కొంతమంది ఎక్కువ మంది వస్తారు, మరణానంతర జీవితంలో మీ పని సొన్న. కొంతమంది ఏ పని చేసినా మాకు ఇది గౌరవం వస్తుందో లేదా ఎంత గౌరవం వస్తుందని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఈ మధ్యన కంప్యూటర్స్ కూడా ఒకటి వచ్చింది కదండి క్యాలిక్యులేషన్కి. ఏ పని చేసినా నాకు ఇందులో ఎంత గౌరవం వస్తుంది, మా పేరు ఆ గోడ మీద రాస్తారా లేదా, ఇలా క్యాలిక్యులేట్ చేసుకుని ఆ పని చేస్తారు కొంతమంది. నిజంగా మీకు గౌరవం రావచ్చు, మీకు వలకాట్లోకి వెళ్ళేప్పుడు 100 మంది ఎక్కువ మంది రావచ్చు ఈ టామ్టామ్ మనుషులకి, ఈ పబ్లిసిటీ మనుషులకి, కానీ మీ గౌరవం ఎంతవరకు అంటే శ్మశానానికి వెళ్ళే వరకు మరణానంతర జీవితంలో మీ పని సున్నా. నిరంతరం నన్ను స్మరిస్తే, నిరంతరము నాకు ఇష్టమైన పనులు నువ్వు చేస్తుంటే, నా కోసమే నువ్వు జీవిస్తూ ఉంటే నీ యోగక్షేమాన్ని నేను చూస్తానని పరమేశ్వరుడు వాగ్దానం చేశాడు. అది షేక్స్పియర్ రిపీటెడ్గా ఒక డ్రామాలో చెప్తాడు. నీ గర్వం తగ్గాలంటే, నీ దేహబుద్ధి పలచబడాలంటే, నీ స్పీక్ సాఫ్ట్లీ, లుక్ స్వీట్లీ, లుక్ స్వీట్లీ, స్పీక్ సాఫ్ట్లీ. మీరు నెమ్మదిగా నీకున్న ఈగో నెమ్మదిగా రిడ్యూస్ అవుతూ ప్రారంభమవుతుంది. అదే నీకున్న అవకాశాన్ని భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. వాడు జ్ఞాపకం ఉంచుకోండి, ఇప్పుడు చేసిన కృషి మనకు ఊరికే పోదు. ఇప్పుడు ఏదైనా మంచి పని చేసామనుకోండి, మంచి కృషి చేసామనుకోండి, ఊరికే పోదు. నేను ఈ రోజున ఒక పుస్తకం 45 పేజీల దాకా చదివి ఈ రాత్రి నిద్రపోతే రేపు ఉదయం 46 పేజీ కానీ ప్రారంభిస్తాను. మళ్ళీ 1వ పేజీ దగ్గరికి రాను. అదేవిధంగా నీ జన్మలో ఎంతైతే కృషి చేశావో, నువ్వు చేసిన కృషి భగవంతుడు నీకే ఇచ్చేస్తాడు, కానీ ఆయనకి ఏమక్కర్లేదు. నీ జన్మలో ఎంతవరకు కృషి చేశావో, ఎంతవరకు నువ్వు సాధన చేశావో, ఎంతవరకు నీ మనస్సు వికాసమైందో అడిగి నెక్స్ట్ బర్త్లో నీది నీకే ఇచ్చేస్తాడానికి ఏం అక్కర్లేదు. నీ ఇంటికాడ వాళ్ళకి మీరు సేవ చేసేటప్పుడు దేవుడు మనుషులు అనుకోండి, వాళ్ళు నీ మనుషులు అనుకోవద్దు. దేవుడు మనుషులు అనుకోండి, దేవుడు మనుషులే, వాళ్ళు దేవుడు పంపించారు వాళ్ళని అని పని చేయటం నేర్చుకో. ఈ ప్రపంచంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, మనం ఆ పర్టికులర్ కుటుంబంలోనే పుట్టడానికి కారణం ఏంటి? అది దేహ ప్రారంభం. మనకి ఈ జీవితంలో ఎన్ని అనుభవాలు అయితే మనం పొందాలో, ఎన్ని పాఠాలు అయితే నేర్చుకోవాలో, ఎన్ని ముట్టికాయలు అయితే తినాలో, ఎన్ని ఊరేగింపులు అయితే మనకు అవ్వాలో, అన్నీ అయిన తర్వాత కర్మానుభవం అయిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ నేర్చుకున్న తర్వాత ఆ చివరి శ్వాస వెళ్ళిపోతుంది. మనకేదో కష్టం వస్తూ ఉంటుంది, సుఖం వస్తూ ఉంటుంది, జీవితంలో అది ఎదురవుతుంది, ఇది ఎదురవుతుంది. సుఖం కొన్ని పాఠాలు నేర్పుతుంది, దుఃఖం కొన్ని పాఠాలు నేర్పుతుంది, గౌరవం కొన్ని పాఠాలు నేర్పుతుంది, అగౌరవం కొన్ని పాఠాలు నేర్పుతుంది. మంచి వచ్చినా చెడు వచ్చినా, ఇష్టం వచ్చినా అయిష్టం వచ్చినా, గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా, ఎవడైతే తన బ్రెయిన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాడో వాడు యోగి అవుతాడు. మీరందరూ ఇప్పుడు నన్ను పిలిచారు ఇక్కడికి, వెంకట నరసింహరాజు గారు, సెక్రటరీ గారు, రంగనాథరాజు గారు నన్ను పిలిచారు అనుకోండి. ఉదాహరణకు నేను వచ్చాను ఇక్కడికి, ఎవరో నన్ను రీసీవ్ చేసుకోరనుకోండి, నా ఫీలింగ్ హర్ట్ అవ్వకూడదు, అప్పుడు నేను యోగిని అవుతాను. అంతేకాని ఇక్కడ సన్మానం చేసినప్పుడు ఒకలాగా, ఇక్కడ అవమానం చేసినప్పుడు ఒకలాగా ఉంటే నా మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. ఈశ్వరాభిముఖంగా, హృదయాభిముఖంగా, చైతన్యాభిముఖంగా అది ప్రయాణం చేయనే చేయదు. ఏమిలేదు, మనం కష్టపడి శ్రమపడి ఈశ్వర అనుగ్రహం సంపాదిస్తే మనకు అన్నీ వచ్చినట్టే, అన్నీ లభించినట్టే. అది లేకపోతే ఏమున్నా ఒకటి లేని సున్నలకి ఎంత విలువ ఉంటుందో, ఆ ప్రేమ లేని భక్తి లేని పనులు ఎన్ని చేసినా ఎన్ని సాధించినా అంటే విలువ దానికి. కొంతమందికి ప్రతిదీ అనుమానమే, ఒక డౌట్ పోయిందనుకోండి ఇంకో డౌట్, అది పోయిందంటే ఇంకో డౌట్. భగవాన్ చెప్తున్నారు మీ లోపల డౌట్ ఉన్నంతకాలం నీకు డౌట్స్ వస్తూ ఉంటాయి, ఈ లోపల సందేహించేవాడు ఉన్నంతకాలం నీకు సందేహాలు వస్తూ ఉంటాయి.
పరమేశ్వరుడు ఉన్నాడా లేదా, ఈశ్వరుడు ఉన్నాడా లేదా, అలా ఎనర్జీ ఒకటి ఉందా లేదా, ఈ వరల్ని కంట్రోల్ చేసి ఎనర్జీ ఒకటి ఉందా లేదా, ఉందా అవి ఉందో లేదో, అవి ఉన్నాడా లేదో అనుకున్నవాడు ఉన్నాడో లేదో, మళ్ళీ ప్రతి చిన్న విషయానికి డౌట్ పడుతూ ఉంటాడు. అందుకే కృష్ణుడు ఏమని చెప్పాడంటే, నీ ఎంత దురాచారమైనా నీకెన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పటికీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనే కృత నిశ్చయం కనుక నీకుంటే, ఒక ఫరం డెసిషన్ కనుక నీకుంటే, ఈ సాధన చేసే వాళ్ళకంటే నువ్వు ముందు బాగుపడతావని చెప్పాడు. నీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా సరే, ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, ఆ ఉన్నాడు ఉన్నాడు అనుకున్నవాడు ఉన్నాడా లేడా, ఉన్నాడా లేడా, ఈ రోజు సందేహించి పూజలు చేసి జపాలు చేసేవాళ్ళకంటే, నీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పటికీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనే కృత నిశ్చయం కనుక ఉంటే, ఇప్పుడే ఎక్కడే ఈ జన్మలోనే ఈ దేహం పతనం అవ్వకముందే, ఈ దేహం కాలి భూమి తవ్వకముందే, నీ నిశ్చయం నీ నిర్ణయం నేను బాగు చేస్తున్నాడు. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాట అదే మహాత్మా గాంధీ గారు చెప్తూ ఉండేవారు, నీకు అసలు ఫెయిత్ కనుక ఉంటే నువ్వు కొండలను కూడా కదపగలవు, ఫెయిత్ వల్ల నీకు అంత స్ట్రెంగ్త్ వస్తుంది. అది సందేహాలన్నీ ఎప్పుడు పోతాయంటే పోతాయి, నువ్వెవరో నీకు తెలిస్తే సందేహాలు పోతాయి. నువ్వెవరో నీకు తెలియనంతకాలం నీకు రోజు ఏదో సందేహం వస్తూనే ఉంటుంది. దేహం పడుతుంది, దేహం చనిపోతుంది, అది వస్తుంది. ఇప్పుడు ఇటువంటి శవాలను ఎన్ని మోసామో మనం, ఈ లోకంలోకి ఎన్నిసార్లు వచ్చామో, ఈ లోకంలోకి ఎన్నిసార్లు చూసాము. అంటే మామిడి పండు టెంక నాగుతాం చూడండి, అలా చచ్చిపోయేవారికి ఈ ప్రపంచాన్ని నాకినా దీని మీద మనకు వ్యామోహం పోవటం లేదు. కొంతమంది ఉండే టెంక నాగుతూ ఉంటారు, రసం వచ్చేసినా సరే ఆ నాటి 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 ఉంచి పెడతారు టెంక. అలా కొంతమంది వందేళ్ళు బతికినా ఈ ప్రపంచాన్ని నాకటైన పని ఇంకో పని లేదు వాళ్ళకి. రమంత ముళ్ళంత ఈ మనస్సుని హృదయమూపంగా పయనింపజేయాలని దృష్టి కలగదు. 3 సంవత్సరాలు జీవించిన, 3 సంవత్సరాలు జీవించిన ప్రపంచాన్ని నాగుతూ ఉంటారు ఆ మామిడికాయ టెంక నాకినట్టు. వి థింక్ అవర్ సెల్వ్స్ టు బి సంథింగ్ దట్ వీఆర్ నాట్. ఏదైతే మనం కాదో అది అవును, అది అవును అనుకుంటున్నావు, నువ్వు అనుకో, కానీ నువ్వు అనుకున్నంత మాత్రం చేయలేదు. నువ్వు అవ్వు, నువ్వు కట్టుకునే బట్టలకు ఇస్తున్న విలువ, నీ తినే తిండికి ఇస్తున్న విలువ కూడా, నీ మనస్సును బాగు చేసుకోవడానికి ఆ మాత్రం కూడా విలువ ఇవ్వటం లేదు. నువ్వు పెద్ద ఎప్పుడు ప్రాముఖ్యత ఇవ్వలేదు. నీ మరణించిన తర్వాత నీ కూడా నీ బట్టలు రావు, నీ శరీరం రాదు, నువ్వు తిన్న తిండి రాదు. మరి నీ కూడా ఏదొస్తుంది మరణించిన తర్వాత? నీ మనస్సుని కూడా వస్తుంది. ఆ మనస్సుని జీవుడు అని అంటాం. నీ పొట్టకిచ్చే విలువ, నీ ఆరోగ్యానికి ఇచ్చే విలువ, నీ ధరించే వస్త్రాలకు ఇచ్చే విలువ కూడా, మరణించిన తర్వాత నీ కూడా వచ్చే జీవును బాగు చేసుకోవాలనే ప్రాముఖ్యత ఆ మాత్రం నీకు తెలియటం లేదా? అంటే నీ మనోమూలాన్ని వెతుకు. దేవుడు ఎక్కడున్నాడు? మనస్సు యొక్క మూలంలోనే ఉన్నాడు. నీ మనస్సును శత్రువుగా చేసుకోకు, నీ మనస్సును మిత్రుడిగా చేసుకో. నా మనస్సు నాకు మిత్రుడిగా ఉన్నాడనుకోండి, నా మనస్సు నాకు కంట్రోల్లో ఉందనుకోండి, మీరు అందరూ కలిసి నాకు దుఃఖాన్ని తీసుకురాలేరు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నా మనస్సు నేను చెప్పినట్టు ఏంటంటే, నా మనస్సు నా ఇంద్రియాలు నా కంట్రోల్లో కనుకుంటే, ఈ హాల్లో కూర్చున్న వాళ్ళు అందరూ కలిసి నాకు దుఃఖాన్ని తీసుకురాలేరు. నా మనస్సు నా కంట్రోల్ లేదనుకోండి, నా ఇంద్రియాలు నా కంట్రోల్ లేవనుకోండి, నేను మాట్లాడే మాటలు నా కంట్రోల్లో లేవనుకోండి, నాకు వచ్చే తలంపులు నా కంట్రోల్లో లేవనుకోండి, మీరు అందరూ కలిసి నన్ను సుఖపెట్టాలన్నా నన్ను సుఖపెట్టలేరు. అయితే ముందు నా మనస్సును నియమించుకుంటే, మీరు ఎవరో ఇవ్వలేని సుఖం నా మనస్సు నాకు ప్రసాదిస్తుంది. కొంత మనుషులను అభివృద్ధిలోకి తీసుకొద్దాం మనం అనుకుంటాం అనుకోండి, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురాలేము. ఎందుకంటే వాళ్ళ మనస్సును ఎంతో కొంత వాళ్ళు నియమించుకోలేరు. అయితే వాళ్ళని మనం ఎవరో చేద్దామన్నా చేయలేము. అది రామకృష్ణ పరమహంస వాళ్ళని అని వాడు తడిసిపోయిన పిడకలు లాంటి వాళ్ళని, తడిసిపోయిన పిడకలు ఎంతసేపు వెలిగించినా అగ్గిపెట్టి అయిపోతున్నా కానీ పిడక వెలగదు. అంటే కొంతమందిని ఏం చేద్దాం, మనం బాగు చేయాలి, నా అభివృద్ధిని తీసుకురావాలని తీసుకురాలేము. ఎందుకంటే అభివృద్ధిలోకి రావాలనే కాంక్ష, ఆ జీవితంలో మనం ఆ చైతన్య స్థాయి పెంచుకోవాలనే కాంక్ష ఎంతో కొంత అక్కడ ఉంటే మనం సహకారం చేయగలం, కానీ అక్కడ ఎంతో కొంత కనీసం ముళ్ళంతా అక్కడ లేకపోతే మనం ఏం చేయలేము. పని మనకి చేసి పెట్టేవాడు భగవంతుడు. భగవంతుడు చేయలేటి చేయటం లేదని అనుకుంటాం, ఆయన సైలెంట్గా చేస్తూ ఉంటాడు. గర్వం మనం పొందుతున్నాం, పని చేసేవాడు దేవుడు, గర్వం మనకని. కానీ ఈ భగవంతుడే పని చేస్తాడో మన కళ్ళకు కనపడుతున్నాడు, ఏం చేద్దాం, మన కళ్ళకు కనపడాలని అనుకోడు, మన గుర్తింపు ఆయనకు అక్కర్లేదు, ఆయన చేసే పని మనలాగా డబడబలాడుతూ చేయడు, సైలెంట్గా చేసుకుపోతూ ఉంటాడు. పైన ఇతరులకు తెలియాలని అనుకోడు ఆయన, ఏం చేద్దాం, ఆయన దృష్టిలో ఇతరులు లేరు. అహంకారానికి ఇతరులు ఉన్నారు, కానీ జ్ఞానానికి ఇతరులు లేరు. అంటే ఇది ఎవరో నువ్వు తెలుసుకోవటం లక్ష్యంగా ఉండాలి. డిపెండెంట్గా ఉండకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి.
అంటే ఏది తెలుసుకున్నాక ఇంకా తెలుసుకోవాల్సింది అంటే ఏం లేదు, దాన్ని తెలుసుకో. ఏది తెలుసుకున్నాక ఇంకా తెలుసుకోవడానికంటే ఏది మిగలదు, అది తెలుసుకున్నాక నీకు తెలుస్తుంది. దానితో సమానమైంది లేదని, దానికి మించింది లేదని నీకే తెలుస్తూ ఉంటుంది. నువ్వు పుస్తకాలు రెఫర్ చేయక్కర్లేదు. మనం అణిగి ఉంటే, మన మనస్సు అణిగి ఉంటే భగవంతుడు మనల్ని జ్ఞానంతో, శాంతితో, కాంతితో మనం అలంకరిస్తాడు. మన మనస్సు అణిగి ఉందనుకోండి, జ్ఞానంతో మనల్ని అలంకరిస్తాడు. మీరెవరో మీకు తెలియబడితే నీ సుఖానికి, నీ శాంతికి, నీ ఆనందానికి బాహ్యంగా ఉన్న వస్తువులతోటి కానీ, బాహ్యంగా ఉన్న వ్యక్తులతోటి కానీ, బాహ్యంగా ఉన్న సంఘటనలతో కానీ ఆధారపడకుండా నీ స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి కనుక నీ శిరస్సుకు అందుతంటే, అప్పుడు నీ ద్వారా ఈ లోకానికి ఎంతో మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. రాజకీయ నాయకులు చేయలేనంత మంచి, అది సోషల్ వర్కర్స్ చేయలేనంత మంచి నీ ద్వారా జరుగుతుంది. అంటే నీ ఉపాధి ద్వారా ఈ లోకానికి అంత మేలు జరుగుతుంది. ఎప్పుడు? మీరు జ్ఞానం సంపాదించినప్పుడు. అంటే జ్ఞానం ఎవడు, నేను వాడికి సహాయం చేయాలి, వీడికి సహాయం చేయాలని అనుకోడు. అదేమో అనుకోక్కర్లేదు. వాడి ద్వారా ఆ పని ఏంటో జరగవలసింది, పని ఏంటో జరిగిపోతూనే ఉంటుంది. కానీ వాడు అనుకో, వాడికే తెలియదు ఆ పని జరుగుతున్నట్టు. ఏదో ప్రారంభం ఉంది కాబట్టి ఈ దేహం ఈ భూమి మీదకి వచ్చింది. ఎవడు దేహ ప్రారంభాన్ని బట్టి వాడు పని చేస్తున్నాడు, వడ్డని పని చేసేవాడు వడ్డని పని చేస్తాడు, వ్యవసాయం చేసేవాడు పని వ్యవసాయం చేస్తాడు. నువ్వు ఏమి చేస్తున్నావు అన్నది కాదు, నీ దేహ ప్రారంభం ఇంటికి వచ్చిందో ఆ పని నువ్వు చేస్తూ ఉంటావు. మనం వచ్చిన పని నువ్వు చూసుకో. భగవంతుడికి ఒక మనిషికి ఒక పని అలాట్ చేస్తాడు. అందరం ఒక పని చేయలేము. ఒక మనిషి ద్వారా ఒక పని జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కృష్ణుడు చెప్పిన ఒకటే సీక్రెట్, ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకుని డిస్పర్స్ అయిపోండి. ఆయన ముందు చెప్పాడు, నీ ప్రొఫెషనే కాదు, మ్యారేజే కాదు, లేకపోతే లైఫ్ డెత్తే కాదు, అన్నీ కూడా దేహం ప్రారంభాన్ని బట్టి నడుస్తూ ఉంటాయి. దేర్ ఇస్ ఎ డెస్టినీ, ద షేప్స్ అవర్ ఎండ్స్. అయితే నీకు ఫ్రీడమ్ ఒకటే ఉంది. ఇదే గీతలో చెప్పింది. ఈ ఒక్క వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు రెమెంబరెన్స్లో పెట్టుకోండి సరిపోదు. మీ అత్తగారిని మీరు ఎలాగో చూడటం తప్పదు. మీ అత్తగారు మీ ఇంటికాడ ఉందనుకోండి, అది మీరు ఎలాగో ఆవిడ ఇంకెవడైనా వెనకాల ఎవడో చూసేవాళ్ళు లేరు అనుకోండి, మీరే చూడాలనుకోండి, చూడండి. ఆ చూసిది మీరు ఇష్టంగా చూడండి అంతే. ఇప్పుడు వెంకట నరసింహరావు గారికి సెక్రటరీ చేస్తున్నారు ఇక్కడ కాలేజీకి. విసుగుగా కాకుండా ఆ చేసి సెక్రటరీ పదవి ఇష్టంగా ప్రేమగా చేయమన్నాడు అంతే కృష్ణుడు చెప్పింది. మీరు చేసే పని, మీరు ఏ పని అయితే, మీ చేతిలో ఏ పని అయితే ఉందో ఆ పని ప్రేమగా చేయండి, ఇష్టంగా చేయండి. అది ఇక ఆ పనిలో దేవుణ్ణి చూస్తూ పని చేయండి. కొంతమంది పని చేస్తారు, మూలుకుండా చేస్తారో, ఏదో అసహించుకుంటూ చేస్తారా, ఏంటో మనకు అర్థం కాదు. ఆ అత్తగారికి పట్టుకొని కాపీ ఇస్తారో, మళ్ళీ ఏంటో టైం కాపీ ఇస్తారో, ఏదో మూలుక్కుంటారు, ఏదో చాటు చాటుని తిడతా ఉంటారు. అదే వద్దన్నాడు కృష్ణుడు చెప్పింది గీతలు. అది ఒక మూలుకున్న పని మీకు తప్పదు. ఆ చేసే పని ప్రేమగా చెయ్యి, ఇష్టంగా చెయ్యి. ఒకవేళ నీకు ఇష్టంగా చేయకపోయినా నీకు తప్పదు ఆ పని. ఒకవేళ నువ్వు చూసి యోగం ఉంటే తప్పదు. అయితే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, గీత సారం అంతే ఇదే. నువ్వు చేసే పని ఆ దేహ ప్రారంభాన్ని బట్టి, నువ్వు చేసే పని ఇష్టంగా చేస్తే, ప్రేమగా చేస్తే, ఆప్యాయంగా చేస్తే, అక్కడ ఎఫెక్షన్తో, లవ్ తోటి కనుక నువ్వు చేస్తే నీకేమవుతాయో చెప్పమంటావా? నువ్వు పెద్ద యజ్ఞాలు చేయక్కర్లేదు. నీ పాత వాసనలన్నీ తగ్గిపోతాయి, కొత్త వాసనలు రావు. నీకు పునరుద్ధరణ కలగజేసే కారణాలు ఏమున్నాయో, నువ్వు చేసే పని ఇష్టంగా ప్రేమగా కనుక చేస్తే నీ పునరుద్ధరణ కలగజేసే కారణాలు ఏమున్నాయో అన్నీ తగ్గిపోతాయి. దాన్ని ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అన్నారు రమణ మహర్షి గారు. అది తగ్గిపోవాలి తగ్గిపోవాలి అనొక్కర్లేదు, ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అయితే నీకు చేసే పని ఎలా చేయాలి? ప్రేమగా చెయ్యాలి. ఎలాగైనా నీకు తప్పదు, అది నీకు చెయ్యకపోయినా తగ్గకపోయినా తప్పదు. ఇప్పుడు ఈ కాలేజీలో సెలబ్రేషన్స్ చేస్తున్నారు, అది చేసి నువ్వు ప్రేమగా చెయ్యి, అయిష్టంగా చేయకు, ఇష్టంగా చెయ్యి. నీకు రెండు లాభాలు ఉన్నాయి అందులో. ఆ పని చేయటం నీకు ఒక రకమైన మానసికమైన సాటిస్ఫాక్షన్ ఒకటి వస్తుంది, తర్వాత నీకు భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతావు. రెండు, రాబోయే జన్మలకు ఏదైనా నీలో కారణాలు ఉంటాయి, ఇవి వీకన్ అవుతాయి. అంటే పాత వాసనలు పోతాయి, కొత్త వాసనలు రావు. అది మీ ఇంటికాడ చేసుకునే పనులు కూడా ప్రేమగా చేయండి, జాగ్రత్తగా చేయండి.
ఆ ఇంటికాడు చేసి పని కూడా భగవంతుడి పని అనుకోని మీరు. మీరు ఇంటికాడని ఏదో పని చేసుకుంటూ ఉంటారు, ఆ పని భగవంతుడి పని అనుకోండి, అది భగవంతుడు మనకి ఇచ్చిన పనిది అని మీరు చేయండి. అది చేస్తే అది కూడా సాధన. నేను నిరంతరం ఈశ్వరుని కనుక రిమెంబరెన్స్లో పెట్టుకుంటే పెద్ద ఎక్కువ కష్టపడిపోక్కర్లేదు. రిమెంబరెన్స్లో పెట్టుకుంటే మనకు నోబుల్ థాట్స్ వస్తాయి, నోబుల్ ఐడియల్స్ వస్తాయి. ఈశ్వరానికి నువ్వు పాత్రుడైనప్పుడు, నీకు అర్హత ఉన్నప్పుడు, నీకు యోగ్యత ఉన్నప్పుడు, ఆ పరమేశ్వరుడే నేను ఆయన వచ్చి ఆయన చేయడంతో నేను జ్ఞాన సింహాసనం మీద కూర్చోబెడతాడు. కోరికకి శక్తి లేదు, డిజైర్కి ఎనర్జీ లేదు. కేవలం కోరిక వల్ల మోక్షం రాదు. కోరిక నీకు లేకపోయినా నీకు అర్హత ఉంటే, నీకు యోగ్యత ఉంటే పరమేశ్వరుడు నేను జ్ఞానంతో అలంకరిస్తాడు. నా కోరిక లేకపోతే రాదేమని మీరు అలా అనుకోకండి. కోరిక ముఖ్యం కాదు, నాకు అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి. ఓన్లీ గెట్ వాట్ యు డిజైర్. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. సమాజంలో శాంతిగా ఉండాలి, మన ఇంటిలో శాంతిగా ఉండాలి, మన హృదయంలో శాంతిగా ఉండాలి. ఎక్కడ శాంతి అయిపోయినా మనకు భంగమే. మన ఇంట్లో శాంతి ఉందనుకుని సమాజంలో శాంతి లేదనుకుని దాని ప్రభావం వచ్చి మన నెత్తి మీద పడుతుంది. మన మనసులో శాంతిగా ఉందనుకుని ఇంటికి వెళ్తే అడరగా ఉంటుందనుకుని అది వచ్చి మన నెత్తి మీద పడుతుంది. అంటే సమాజం శాంతిగా ఉండాలి, గృహం శాంతిగా ఉండాలి, మన మనస్సు శాంతిగా ఉండాలి. ఇవన్నీ ఇవన్నీ ఉంటేనే మనకి శాంతి పూర్ణమవుతుంది. శాంతి, శాంతి, శాంతి.